నేటి ప్రాతకాల వేళు ఈ వేదిక పైన నా యొక్క ఓవరి కోటును నేను ధరించి ఉండుట కొంత వింతగా కనిపిస్తవచ్చు. సంఘము నాకు బహుకరించిన ఈ అందమైన కోటును ఇలా కనపరుచుకోవడం అనేది నాకెంతో ఆనందంగా ఉంది. గత దినాన సహోదరు నెవిల్ ఆ సూటును ధరించినప్పుడు నేను చూశాను, అది ఆయనకు బాగా సరిపోయినది. నేను అనుకున్నాను సరే, ప్లాట్ఫామ్ నుండి నా ఓవర్ కోటును తీసివేద్దాం అనుకుంటున్నాను. నేను ఎన్నడూ కూడా ఎదగమని నేను అనుకుంటాను, తెలుసా? ఎదగాలని నాకు ఆశ లేదు. ఎలాగుంది సముద్రంలో కానీ కాదు, ఎప్పుడు ఎదగాలని అనుకోము. మేము ఎప్పుడు చిన్నవారిగానే ఉండాలని ఆశిస్తాం. అలంకరించబడిన ఉత్తమ శ్రేణి పీఠాధిపతి వలె అలాంటి బోధకుల వలె నీవు ఉన్నావని అనుకుంటున్నాను. ఒక కంటితో నేను నిన్ను సదేవిధంగా చూస్తున్నప్పుడు నీవు అంగీకరించిన వాడి వల్లే ఉన్నావేమో అనుకున్నాను. బెహాం మిగతా వారంతా నవ్వుతున్నారు. ఆ అందమైన ఓవర్ కోట్ల గురించి నా యొక్క అభినందనాలు మీకు. సరే, అది అలాగని చెప్పగలను. అనర్హమైనది నాకు ఒకటి అవసరమైనది, అయితే అదే నేను ధరించిన వాటిలో బహుశ్రేష్టమైనది. నేను దాన్ని అభినందిస్తున్నాను. సహోదరు రాయ్ రాబర్సన్, ఆయన ఈ ఉదయాన్ని ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదు, దానిని ఎంపిక చేయట్లో ఆయన కొంత ప్రయాస తీసుకున్నాడు. అదెంతో ఘనమైన ఎంపిక. అది ధరించడానికై మేమెంతో ఆనందిస్తున్నాము. కనుక జీవం గల దేవుని గృహానికి మనము తిరిగి ప్రాతకాల వేళలో చేరుట అది ఎంతో దాన్ని బట్టి ఆనందిస్తున్నాము. ప్రశస్తమైన ఆయన వాక్యమందలి సహవాసాన్ని బట్టి, అద్భుతకరమైన ఈ సమయమందలి ఆహ్లాదాన్ని బట్టి మనం ఎంతో ఆనందిస్తున్నాము. ఇది ముగిసిన వెంటనే ప్రభు చిత్తమైతే నేను విదేశాలకు వెళ్లవలసి ఉన్నది. రానున్న మాసములో నేను వెళ్లవలసిన విదేశ పర్యటన బిజినెస్ మెన్స్ వాయిస్ పత్రికలో ఉండుట మీరు చూచి ఉంటారని నేను అనుకుంటున్నాను. మేము దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా కొరకు ప్రజలు ప్రార్థించమని అందరి ప్రజలు ప్రార్థనలు మేము అర్థిస్తున్నాము. విదేశాల్లో నా యొక్క కూటములు బాగా ఉండాలని అనుకుంటున్నాను, ఎందుకనగా అవి బాగా జరిగినవి. అమెరికాలో నేను దాన్ని వినాలని సహోదరుడు మెల్సియర్తో చెప్పి ఉన్నాను. ఆయన నాకు ఒక రికార్డు ప్లేయర్ ఇచ్చాడు. నా ప్రసంగాల రికార్డులు కొన్ని పెట్టి చూశాను. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఎవరైనా నా వర్తమానాలు వినాలనుకుంటే వారు ప్రభు కృపకు పాత్రులై ఉండాలి అని అనుకున్నాను. ఎందువల్లంటే నేను కొంత బాగా మాట్లాడవలసి ఉన్నది అని అనుకున్నాను. అతడు దానిని కూడా టేప్ చేస్తున్నాడు. అందులో కొంత భాగాన్ని కత్తిరించి చూడండి, లేక అతడు తన బుడని వేలు నొక్కి పెడతాడు, అప్పుడు అది ఆగిపోతుంది అని అనుకుంటాను. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకటి నీకు చెప్తాను. నా జీవితంలో రికార్డు మీద నేను విని చాలా అల్పమైన వర్తమానం నా ప్రసంగమే. అవును, ఎంతో చిరతనము కలిగేస్తుంది. నేను భోజనం చేయలేకపోయాను, నేను వెదచిందాను, భుజించలేదు, ఆ రాత్రి నిద్రపోలేదు. నిన్నటి రోజు సహోదరుడితో కలిసి కింటూకి వెళ్లాను. తిరిగి వస్తున్నప్పుడు నేను ఇలాగన్నాను, సహోదర ఓట్ ఎవరైనా వచ్చి మీ మాటలు వినాలి మాట్లాడండి అని అన్నట్లుగా నేను అనుకోవటం లేదు. నన్ను నేనుగా అలాగే చెప్పుకోవటం అనేది ఎంతో దౌర్బల్యం. ఓ వ్యాకరణ లోపము, ఔచ్చారణలో తప్పులు కదా, ఇంకా నాకు తెలియదు. ఓ విధంగా నన్ను అది ఉత్తేజపరుస్తుంది. కారణం ఏంటంటే అది దేవుని సంబంధమైనది, లేకుంటే ఎవరూ రానే రారు. అవును, అలాగే సహోదరు కాలిన్స్ తో మాట్లాడాను. బహుశా అతడు భవనం ఉంటాడని అనుకుంటున్నాను. అతని ఇక్కడికి వచ్చి దాని గురించి అతనికి చెప్తున్నాడు. సహోదరు కాలిన్స్, నేను యథార్థంగా చెప్తున్నాను, ఒక ప్రసంగికుడిగా 30 సంవత్సరాల అనుభవం నాకున్నది. ప్రసంగం అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంది. నేను ఇలా అన్నాను, నీ విన్న వాటిలో అది చాలా తేలికపడే వర్తమానం అని. అతడు ఒక మెథడిస్టు పరిచారకుడు, అతని సహోదరుడు కూడా నిఖరంగా మెథడిస్టు సంఘశాఖకు చెందిన వాడి. అతడు అన్నాడు, సహోదర బ్రెనహాం నే చెప్తాను అని అన్నాడు. నీ మాటల్లోని ఉచ్చారణ ముగింపులు మొదలగినవి సరిగా లేకపోవచ్చు. పెంతికోస్తు దినాన ప్రసంగించిన వ్యక్తి తన సొంత పేరు కూడా సరిగా వ్రాయలేడని ఎప్పుడైనా తలంచావా? అతని పేరు, ఆ భాష ఉచ్చారణ సరిగా లేదని నేను అనుకున్నాను. మానవుని నేత్రములు దేనిని కేంద్రీకరిస్తున్నావో ఆ రేడియో వార్తా ప్రసారాలు విను, అవన్నీ కూడా వ్రాసుకున్నవే కాదా? అవి వ్రాసుకుని ఉచ్చారణ చేసుకుంటున్నాను, అందువల్ల దాన్ని చదువుతున్నారు. ఒక పొడుగైన నీళ్ల కొట్టం అటువంటి దాని యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నబడి ఉండగా అతను ప్రసంగిస్తున్నప్పుడు అతని ప్రక్క నిలబడ్డాను. అతను చెప్తున్నదంతా ఇలా చదువుతాడు, నంబర్ ఒకటి, నంబర్ రెండు, నంబర్ మూడు, నంబర్ నాలుగు అని అలా చదువుతాడు. సరైన సమయానికి సరిగ్గా ఉండేటట్లుగా చూస్తాడు. అది రేడియో పరిశోధన మొదలగునంతా జరుగుతుంది. ఎందుకంటే బిల్లీ గ్రహం తదితరుల వాటితో నిలబడి చదువుతుంటే నేను చూశాను. ఎంత త్వరగా చదువుగలుగుతారో అంత త్వరగా చదువుతారు, అదంతా సిద్ధమైపోతుంటుంది. అందుకని భాషా ఉచ్చారణ నీవు పొందుకుంటావని నేను అనుకుంటాను. అయితే నా విషయంలో ఇబ్బంది ఏదంటే నేను సరిగా కూడా చదవలేను. నేను వ్రాసుకున్నట్లయితే నేను వాటిని చదవలేనని చెప్పగలను. అందువలన ఇది ఆశ్చర్యకరమైన కృప కాదా? ఆయన మనకేమి చేశాడు ఎదుగుటనేది అది కాదా? అందుచేత పాత సంవత్సరం ముగింపు నూతన సంవత్సరం ఆరంభం చేయుటకై నేను కృతజ్ఞ ఉన్నాను. ప్రార్థన వరుసను గురించి నేను వింటిని, అది వినటానికి కూడా నాకంత ఇష్టత కలగలేదు. ఒక వర్తమానము కొరకు తిరిగి వినుటనేది ఇదే ప్రథమ నాకు. ప్రార్థన వరుస సరిగా లేదని విని నేను ఆశ్చర్యపోయాను. అది అలా జరగాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం తర్వాత వారు నమ్మక ముందు ప్రతి ఒక్కరూ తమ తమ విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. సంవత్సరం ఆరంభ దినం నుండి అది నేను మార్చాలనుకుంటున్నాను. ఎక్కడి నుండి ప్రార్థన వరుస ప్రారంభించాలని దేవుడు నాకు చెప్తాడో అక్కడి నుండి. ఈ వ్యక్తి వరుసలో లేడు, ఏదో పొరపాటు ఉంది, నేను అతన్ని ఆపుతాను. మిగతా వారు సాగిపోనివ్వండి, ఎందుకంటే ఆ విధంగా కాకుండా నీవు వారిని సరిచేయలేవు. గమనించారా? ప్రజలకు వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారెవరై ఉన్నారో, వారు ఏమి చేశారో అదంతా తెలుసు. అయితే దేవుడితో ఏది సరైన క్రమములో లేదో అది వారు తెలుసుకోవాల్సి ఉన్నది. అలాంటి సమయంలో ఆ వ్యక్తిని అప్పు చేసి ఇతను ఈ వ్యక్తి అని చెప్పవలసినది. గమనించారా? సోదరులియో, నే విన్నాను కనుక కొంత మార్పులు చేర్పులు జరగవలసి ఉన్నది. రానున్న సంవత్సరంలో దేవుడు మనకు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. మందిరంలో ఈ రాత్రి ఆరాధన కార్యక్రమాలు వారికి ఉన్నామని అనుకుంటున్నాను. ఈ రాత్రి సహోదర రెనల్తో కలిసి 62లో ఉంటాను. కనిపెట్టు కూటమి వారు ఇక్కడ జరుపుకుంటున్నారని నేను గ్రహించాను. ఆ రాత్రి కనిపెట్టు కూటమికి నన్ను కూడా ఉండమని సహోదరు నడల్ నన్ను అడిగాడు. ఆ రాత్రి మందిరంలోనే నేను ఉండాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరం ముందు రాత్రి మందిరంలోనే ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడున్న సహోదరులతో కలిసి ఇక్కడికే మరలా వస్తాను. ఇది ఒక చిన్న రాజీ పడటం లాంటిది. 62లో సహోదరు నడల్ తో కలిసి రాత్రి ఉంటాను. పాత 62 క్లబ్ గుడిగా మార్పు చెందింది. బుధవారం రాత్రి కూటమునకు నేను తిరిగి వస్తాను. ఆ తర్వాత గురువారం చికాగోకు వెళ్తాను. అక్కడ నుండి ఫిలడెల్ఫియా, ఆ తర్వాత విదేశాలకు. ఈ ఉదయవేళ మేము ఎక్కువసేపు ఇక్కడ ఉంచను, ఎందుకంటే పర్యవేక్షకులు కలవాలి, ఆ తర్వాత ఆరాధన కార్యక్రమము కూడా ఉన్నది. ఇక్కడ ఆఖరి ప్రార్థనా కూటమి వరకు ఆఖరి ప్రార్థనా కూటమి వరకు అన్ని ఫలితాల కొరకు నేను ఎంతో కృతజ్ఞత ఉన్నాను. ఆయన ప్రజలు ఒక చోట చేరుకున్నప్పుడు ప్రభు చేసే కార్యాలు ఎంతో అద్భుతకరమైనవి. ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఏకముగా కుడతారు. అదే క్రమమని నమ్ముతాను. మరి వారు ప్రార్థిస్తే ఆకాశం నుండి దేవుడు ఆలకిస్తాడు. ఈ వర్తమానమునకు అవసరమైన నడిపింపు కొరకై ఆయన వైపు చూచుతూ ఓ క్షణం తరల వంచుకుందాము. ప్రభువా, తర తరములకు నీవే మా బలము, మా ఆశ్రయ దుర్గమును నీవే. మా కంటే ముందుగా మా పితరులైన వారు నీ యందు నమ్మిక ఉంచి తుచ్చలేకపోయిరి. వారు నీ పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి వెలుగుతున్న జ్యోతుల వలె ప్రజ్వలిలిరి. కవి పలికిన రీతిగా మేము దాన్ని గమనిస్తున్నాము. కాలమనే ఇసుక తెన్నెలపై పాదగుర్తులు, కాలమనే ఇసుక తెన్నెలపై పాదగుర్తులను విరామములుగా విడిచిపెడుతున్నాము. ఏనాడు ఓటమంటే ఎరుగని నిత్యముని యందు నమ్మిక ఉంచి మేలు అనుభవించిన వారిని మేము చూస్తున్నాము. అఘాధ జలాలలో వారు పయనించినప్పటికీ మహాశ్రమలు ఇబ్బందులు వారికి ఎదురైనను అంతమందు నీవు వారిని విజయ శిలుడుగా చేశావు. ఎందుచేతనగా నీవు అలా చేస్తావని అది నీ వాగ్దాన వాక్యమై ఉన్నది. నీవిచ్చిన సంఘాన్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. దాని కాపరి అయిన మా మంచి సహోదరుడైన సహోదరుడు నెవెలను ఆయన కుటుంబాన్ని దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా నీవు ఆయనతో ఉండమని ప్రార్థిస్తున్నాము. అత్యధికంగా ఆయన అభిషేకించబడి ప్రతి కార్యములోనూ వారిని ఆశీర్వదించండి. కుటుంబమును, ఎదుగుతున్న చిన్న బిడ్డలను ఆరోగ్య బలములు పొందినట్లుగా చేయండి. సహోదరుడు నెవెలను బలవంతుడుగాను ఆరోగ్యవంతుడుగాను చేయండి. ఈ సంఘాన్ని సంఘములో ప్రతి సంఘ సభ్యులే దీవించండి. పిల్లలు, ధర్మకర్తలు, ఫస్ట్ బోర్డ్ వారు నిజంగా దేవుని బలశాలులుగా ఉన్నట్లుగా మేము వారిని ప్రేమిస్తున్నాము. సంఘ పెద్దలు వారు కూడా నీ పరాక్రమ గల సేవకులే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అనేక సంవత్సరాల క్రితము ఓ మారుమూలన చిన్న కొలను అందున్న పాచి మొక్కలు అవి గుర్తు చేసుకుంటున్న హృదయానికి ఎంతో మంచిగా ఉన్నది. దేవుని రాజ్యం కొరకు అది ఒక లైట్ హౌస్ గా ఉండిపోయినది. ఇది నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అనేకమైన ఘనమైన ఆత్మలు గొర్రె పిల్ల రక్తమంది కడగబడి ఆదరణ కొరకు ఆయత్తపడుగాక దయచేయండి. ప్రభువా, ఈ ఉదయవేళలో పాఠ్య భాగము కొరకై మేము పేజీలు తిరగవేస్తూ శుభప్రదమైన వాక్యములు తెరచుతుండగా దాని సందర్భ సారాంశం నీవు మాత్రమే అనుగ్రహించవలగలవని మేము మాకు తెలుసు. నీ వాక్యాన్ని నీవే అభిషేకించమని దేవా మేము ప్రార్థిస్తున్నాము. మంచి చేయగోరు వారి హృదయాల్లోకి ఇది నేరుగా చెరుడుగాక. అవిశ్వాసంలో ఉండి విశ్వాసులను తయారు చేయండి. క్రైస్తవులు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అభాగ్యుల వారికి ధైర్యం చేకూర్చండి, నీకే మహిమ తెచ్చుకోనండి. ప్రభువా, ఇందుల కొరకై మాట్లాడుతున్న పెదవులను, వినుతున్న చెవులకు సున్నతి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. గత ఆదివారం నుండి నా హృదయంలో ప్రేరేపించబడుతున్న చిన్న పాఠం యొక్క ప్రకటన. యేసును చూడటానికి వచ్చిన జ్ఞానులు గురించి నేను మాట్లాడింటుని తూర్పు దిక్కు నుండి పడమ దిక్కులకు పయనించిన నక్షత్రమును వారు వెంబడించారు. దాన్ని నేను చదువుకున్నప్పుడు ఒక లేఖనమును కదిలింపు చేసింది. కొందరి ఖైదీల మధ్య పరిచర్యలను, మరికొన్ని కారణముల చేత నేను క్రిస్మస్ ముందు రాత్రి కూటమిలో రాలేకపోయాను. స్వల్పమైన బెత్లెహేం ఎందుకు అన్న అంశాన్ని గురించి నేటి దినమున నేను మాట్లాడతాను. చిన్న ప్రవక్తలు ఒకరైన మీకా, ఒక ప్రవక్త మీకా గ్రంథంలో చదవాలని ఆశిస్తున్నాను. ఐదవ అధ్యాయం రెండవ వచనము, అది ఈ విధంగా చదవబడుతుంది. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును. లేఖనం మీద మచ్చొకటి ఉన్నది, అందుచేత ఆ సమయము అనుదాన్ని నేను గుర్తించలేకపోతుంది. పాలస్తీనా దేశంలోని అనేక స్థలాలన్నింటిలో కూడా అనేకమైన ప్రఖ్యాతికరమైన పట్టణాలు, వివిధ ప్రాంతాలు ఉన్నవి.
Cities that are seemingly much more known in the lore of history.
చరిత్ర ప్రఖ్యాతిగాంచిన పట్టణాలు.
And better fortified.
మంచి కోటలు గల పెద్ద పెద్ద నగరాలు ఉన్నవి.
Why should God choose little Bethlehem to be the birthplace?
స్వల్పమైన బెత్లెహేమునే దేవుడు తన కుమారుని యొక్క జన్మస్థానంగా ఎందుకు ఎన్నుకోవాలి? ప్రఖ్యాతికరమైన పట్టణాలు ఎన్నెన్నో ఉన్నవి. ఉదాహరణకు చరిత్ర ప్రాముఖ్యత గల పట్టణం యెరూషలేము. యెరూషలేము యొక్క ధీరత్వం ఏంటంటే అన్నిటికీ అది కేంద్ర స్థానము, రాజధాని. ఇంకా పాలస్తీనా దేశంలోని పెద్ద పెద్ద పట్టణాలలో అది ఒక్కటి.
బహు చిన్నకు గ్రామమైన బెత్లెహేమును తన కుమారుని జన్మభూమిగా దేవుడు ఎందుకు ఎన్నిక చేయాలి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే లేఖనం పలికే రీతిగా దేవుడు దేనిని చేయాలని నిశ్చయించునో అదే జరుగుతుంది. అలాగుండవలేని దేవుడు ముందుగా నిర్ణయించాడు, లేకుంటే అది అలా జరగనే జరగదు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో లేఖనం ఇలా చెప్తుంది, ఊహ వల్లే కాదు అని దేవునికి సమస్తము తెలుసు. ఏదో అలాగూ ఏదో ఏది జరగదు. అది అలాగే ఉండి కొరకై దేవుడు నిర్ణయించాడు. ఆ తర్వాత చాలా సంకుచితమైన మనసుతో మనం ఆలోచన చేస్తే, రాజధాని కాకుండా మహారాజుకు పరలోకపు రాజు ఎందుకు ఆ చిన్న స్థలమును ఎన్నుకుని ఉంటాడు? ఇంకో దాన్ని ఎన్నుకోవడానికి బదులుగా బెత్లెహేమును కమ్మించిన ఆత్మ సంబంధమైన అనేక పట్టణములు అందున్నవి. ఉదాహరణకు షిలోహు లాంటి పట్టణములు అనాది కాలం నుండి ఇస్రాయేలుకు ఆరాధన పట్టణమై ఉన్నది. ప్రభు యొక్క మందస్థమైనటువంటి ఈ స్థలమునకు ప్రతి ఏటా కూడా ఇస్రాయేల్ వచ్చేవారు. అలాంటప్పుడు ఎందుకు ఆయన షిలోహులో జన్మించలేదో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మ సమాన ఆరాధన జరిగే గిల్గాలు మరొకటి. మరి గిల్గాల్లో దేవుడు ఎందుకు ఆయన జన్మించుటకు ఎన్నుకోలేదు? సియోను మరొక పట్టణం ఉన్నది. సియోను పర్వతంపై ఉన్నది. మరెందుకు యేసు సియోన్లో జన్మించలేదో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. యుగ యుగాలలో దేవుడు తన ప్రజలను దీవించిన చరిత్ర ప్రాముఖ్యత గలది ఈ పట్టణము. ఆయన సియోను ఎన్నుకోవచ్చు, గిల్గాలను కోరుకోవచ్చు, లేక షిలోహును ఏర్పరచుకోవచ్చు. అనేక ఆశీర్వాదములు ఘనమైన చరిత్ర గల మరికొన్ని ఘనమైన పట్టణములు ఎన్నుకోవచ్చు. హెబ్రోన్ లాంటి మరికొన్ని పట్టణాలు కూడా ఉన్నవి. ఆశ్రయ పురముగాను క్షేమకరమైన స్థానముగాను మనుషుడు కొరుతున్న స్థలం అది. రమోత్ గిలాదు అను మరొక స్థలము ప్రజలకు ఆశ్రయపురముగా వచ్చుచున్నది. ఆయన జన్మించడానికి మంచిగా కోరుకోవలసిన స్థలం అదే. లేక నేను ఆలోచించేసినట్లయితే కాదేశు బర్నాకు ఆయన తీసుకుని రావచ్చు. ఎందుచేతనగా అది కూడా ఒక ఆశ్రయ స్థలం మరియు న్యాయస్థానము గల పట్టణము. ఆయన జన్మస్థలముగా బహుశా నేను ఆయన్ను ఆ స్థలమునకు తీసుకుని రావచ్చు, లేకుంటే మరి యొక్క ప్రాంతమును కోరుకోవచ్చు. అయితే ఇది మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో గుర్తింపు లేని అతి చిన్న విషయాలకు అతి ఘనమైన భావాలు ఉన్నాయి. అందుకని నేను సంతోషిస్తున్నాను. యేసులాగా చెప్పాడనుకుంటాను, మీరు వీటిని విడిచిపెట్టి ధర్మశాస్త్ర ప్రధానమైనవి చేస్తున్నారు, స్వల్పమైన విషయాలను విడిచిపెడుతున్నారు. అయితే కొన్ని పర్యాయాలు పెద్ద సంగతులు చిన్న సంగతులపైనే ఆధారపడి ఉండును. అయితే అన్నింటిలోనూ ఏ దిశలో ఏ కొన చేరుకోవాలో అది దేవుని నిర్ణయ మార్గమై ఉన్నది. ఇది ఏ స్థానమును అది ఏనాడు కూడా విడిచిపోలేదు. దేవుడు అన్ని కూడా ముందుగానే నిర్ణయించాడు. వాటి గమ్యానికే ఖచ్చితంగా అవి చేరుకోవలసి ఉన్నవి. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఆలోచించేస్తున్నప్పుడు వీటి వెనకాల ఎవరున్నారు? దేవుడి యొక్క కార్య నిర్వాహకులలో ప్రాముఖ్య పాత్ర ఎవరై ఉంటారు? అశుద్ధాత్మను మనకు తెలుసు, నరుడి కార్యకలాపాలు తమ చేతులలో లేవు,
Holy Spirit.
అశుద్ధాత్మ చేతులలో కలదు.
And he is the main.
అట్టు కొమ్మ ఆయనే. మిగతా భాగాలకు ఆయన అనుమతిస్తే
it'll work just perfectly and keep exactly God's
అది దేవుని కాల ప్రమాణ ప్రకారంగా పరిపూర్ణంగా జరుగుతుంది. అవి మీరు మనం ఎలాగో కలిగి ఉన్నామో ఆ గొప్ప విషయాలు మనం చూసినట్లయితే మన మనస్సులో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దాని అలా ఆలోచన చేసినట్లయితే మనము గుర్తింపు లేని వారిగా అయినప్పటికీ మనకెంతో ఆదరణ కలుగుతుంది. పెద్ద పెద్ద సంఘ శాఖల సంఘాల మధ్య మనం చిన్న గుంపు అయినప్పటికీ
God uses those little simple things.
దేవుడు ఆ చిన్న విషయాలను కొన్ని మాటలు వాడుకుంటాడు. ఇంకా లేఖనాదిలాగా వ్రాయబడి ఉన్నది, చిన్న మంద భయపడకుడి, నీకు పరలోక రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉన్నది. ఎంతటి ఆదరణ గల మాట ఇది, యేసు బెత్లెహేములో జన్మించుట అనున్నది. అది ఎటువంటిదనగా చిన్న మందుకు పరలోక రాజ్యం అనుగ్రహించబడి ఎలాగో తండ్రి అభిష్టమో అంతే. నిశ్చితంగా అది వ్రాయబడి ఉండెను. లేఖనాలన్నీ ఆత్మ ప్రేరేపణ వల్లనే అనుగ్రహించబడేను. లేఖనాలు విడిపోవడానికి వీల్లేదు, అవి తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉన్నది. అందుచేత మనకు నిరీక్షణ అనుగ్రహించబడినది. చిన్న మంద దేవుని రాజ్యం పొందేదో అన్నది. చిన్న మందైన నమ్మకమైన విశ్వాసులు, ఆ మందలో నేనున్నాయని నమ్ముతున్నాను, నేను ఆ చిన్న మందులో ఉన్నానని చెప్పగలను. మనలో అనేక మందికి ఆ చరిత్ర తెలుసు. దేవుని వాగ్దానం చేసి ఇశ్రాయేలు పాలస్తీనాకు ఏ విధముగా చేరుకున్నారో మనలో అనేకులుగా కథ తెలుసు. మహావ్యక్తిని యోషువా ప్రతి గోత్రానికి వారి వారి భాగమును ఏ విధంగా పంచిచ్చాడో మనకు తెలుసు. ఇప్పటి నుండి రాత్రి 6 గంటల వరకు మనకు సమయం ఉన్నట్లయితే ఇందులోని ప్రతి సందర్భమును ప్రతి విషయాలను సవివరంగా ధ్యానించాలంటే ఇంత సమయం పడుతుంది. అంటే సమయం లేదు, 30 లేక 40 నిమిషాలు మాత్రమే మనకున్నది. ప్రాముఖ్యత భాగాలు మాత్రమే ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ బైబిల్ చదువులకు మీకు మనం ధ్యానించే కొలది మీ హృదయాల్లో మిగతాది ముద్రించుగాక. ఆత్మ ప్రేరేపణ చేతనే యెహోషువ చీట్లు వేసి ఈ భూభాగాలన్నీ పంచిపెట్టాడని మీకు తెలుసా? ఆ గోత్ర కర్తల యొక్క హెబ్రి తలలు ప్రసవ సమయం అసమయకున్నది, అనగా ప్రసవించు సమయము అగానే రాబోతున్న కాలములో ఆ పితలను స్థిరపరచమని ఆ స్త్రీలు కేకలు వేశారు. ఆత్మ ప్రేరేపణ గురించి మాట్లాడు. ఈ బైబిల్ గ్రంథం ఆత్మ ప్రేరేపణ చేతనే వ్రాయబడింది. అది ఎంత అల్పమైనది కానీ లేఖన మందుల ప్రతి చిన్న సంగతి కూడా ప్రఖ్యాతిగాంచిన ప్రతీకకై ఉన్నది. అన్నివి కూడా ప్రతి మాట కూడా ఆత్మ ప్రేరేపణ చేతనే కలిగినది. ప్రాణముల యొక్క అంతము అతనే తగిలించబడి ఉంటున్నది. ఎందుచేతనగా అది అక్షయుడైన నిత్యుడకు దేవుని యొక్క వాక్కు అయినది. బిడ్డలు ప్రసరించున్న ఆ తల్లులు స్వరమెత్తి మొదలుపెట్టింది. 100 సంవత్సరాల తర్వాత వాగ్దానదేశంలో తమ బిడ్డల స్థానం ఏమై ఉండాలనో వాళ్ళ మొదలుపెట్టింది. అయితే అది యెహోషువకు తెలియదు. ఆయనను అదే ఆత్మ ప్రేరేపణ చేత వారి స్థానం ఏమై ఉండాలని అదే స్థలంలో వారిని వారికి పంచిచ్చాడు. యెహోషువ ఆ స్వాస్థ్యాన్ని పంచబెడుతూ యూదా భాగాన్ని యూదాకు స్వాస్థ్యముగా పంచిచ్చాడు. పటాన్ని మీరు గమనించినట్లయితే భూగోళ ప్రకారంగా అది మధ్యధరా సముద్రంలో పడవర దిశలో ఉంటుంది. రాజధాని పట్టణమైన యెరూషలేములకు కొన్ని మైళ్ళ దక్షిణంగా ఉంటుంది. యూదా ఆయా భాగమును లేక తన భాగమును తీసుకుంటున్నప్పుడు తన యొక్క స్వాస్థ్యమైన భూభాగమును తీసుకుంటున్నప్పుడు అది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బెత్లెహేము అనే ఆ చిన్న పట్టణము అతను ఉదహరించబడినట్లుగా కూడా మనము చూడము. ఆయనను ఆ పట్టణంలో అక్కడ అబ్రహాము లేక రెబెక ఆ స్థానంలో పాతి పెట్టబడింది అనుకుంటాను. కాబట్టి అది చాలా చిన్న కుగ్రామై ఉండవచ్చు. యెహోషువా 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే 150 నగరాలు యూదా పరిపాలన భాగములకు ఉన్నట్లు మీరు కనుగొనగలరు. చిన్న చిన్న గ్రామాలు పట్టణాలు కలవు. 150 నగరములు అని వ్రాయబడినది బహుశా ఆ భూభాగం విభజిస్తున్నప్పుడు ఆ బెత్లెహేము చాలా చాలా చిన్న గ్రామమై ఉండవచ్చు. రెండు లేక ఒక ఇల్లు గల గ్రామమై ఉండవచ్చు. స్వాస్థ్యమందు కూడా అది ఉదహరించబడలేదు. అందువల్ల అది గుర్తింపు కాలమే మనము గ్రహించగలము. దాని యొక్క వ్యవస్థాపకుడు ఎవరనగా కాలేబు కుమారుడు. అతని పేరు సల్మాయి. అతడు పట్టణాన్ని కనుగొన్నాడు. బైబిల్ ఏమని నిర్వచిస్తుందంటే అతడు దాని యొక్క పితడని అనగా బెత్లెహేము యొక్క వ్యవస్థాపకుడు అతడే. మరో రీతిగా చెప్పాలంటే అతడు ఆ ఊరు చేరి ఏదో ఒక రకమైన వ్యాపారం ఆరంభించి ఉంటాడు లేక ఒక వృత్తిని ఆరంభించి దానిలో ఎదిగిపోయాడు. ఆ తర్వాత దానికి గల నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాము. ఆ చిన్న భూభాగాన్ని గురించి చుట్టూరున్న ప్రాంతాలన్నీ అసూయ చెందినవి అని మనం గమనించగలము. అది ఉత్తరం తూర్పు వైపుకు ప్రభలి, దక్షిణానికి వాలి, రేవు వైపుగా వ్యాపించింది. అది పాలస్తీనా దేశమంతట్లో కూడా సారవంతమైన ప్రాంతమై ఉంది. విస్తారమైన మొక్కజొన్న గోధుమ పండుగ నడిబొడ్డ అయినది. గొప్పమైన ఒలీవ వనములు మొదలగు వానికి నిలయమై ఉన్నది. యూదా రాష్ట్రము లేక పాలస్తీనాలోని బెత్లెహేము అటువంటిది. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు అది వేశ్యైన రాహాబు స్వదేశమైనది. ఇస్రాయేల్ యోర్దాను నదీ తీరము దాటి పాలస్తీనా దేశంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు వేశ్యైన రాహాబు కథ అందరికీ చిరపరిచయమే. కొన్ని నిమిషాలు ఆమె యొక్క చిత్రపటాన్ని ఆలోచించేద్దాం. ఆమె అందమైన స్త్రీ, యవనస్తురాలైన అందగత్తె, అన్యులైన ఈమె దురదృష్టవశాత్తు అలాంటి జీవితంలో బలవంతంగా ప్రవేశపెట్టబడినది. తాను అనుసరిస్తున్న జీవితములకు బలవంతాన ఆమె త్రోయబడినది. అనేక మార్లు ప్రజలు అభాగ్యమైన జీవితములకు బలవంతాన తీసుకుని రాబడతారు. తీర్పు తీర్చబడబోతున్న ఒక వ్యక్తిని చూచినకు గత దినాన ఆ రాత్రి ఖైదీల మధ్య నేనున్నాను. అతను చేయబట్టుకుని నేను మాట్లాడుతూ అతనితో ఇలాగడిగాను, ఎందుకు ఆ పని నీవు చేసావు అని అడిగాను. నా చేయి గట్టిగా పట్టుకుని నాతో ఇలా చెప్పాడు. అతను చేసినది ఒకరి బలవంతం చేత చేసినట్లుగా చెప్పాడు. నేను అన్నాను, కారణాలు నేను బలవంతపరిచినప్పటికీ నీవు అది చేయకూడదు అని. నీవింకా ఎవరు కూడా మద్యపానం సేవించకూడదు అని అన్నాను. నన్ను నేనుగా భ్రమించిపోయాను, కనుక మరో మార్గం నాకు లేదని చెప్పాడు. ఈ ఎవరు స్త్రీ ఇస్రాయేల్ గురించి మొదటిగా విన్నప్పుడు, ప్రార్థనకు జవాబు వసిగే దేవుని గురించి ఆమె విన్నప్పుడు, ప్రార్థనను స్వీకరించు దేవుడు మాత్రమే కాదు కానీ ప్రార్థనకు జవాబులిచ్చు దేవుడు. అద్భుత కార్యాలను చేయ దేవుని గురించి ఆమె విన్నప్పుడు, సముద్రం ఎండిపో చేసి ఆకాశం నుంచి ఆహారం కురిపించు దేవుని గురించి ఆమె వినప్పుడు ఆమె హృదయంలో వణుకు పుట్టినది. అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరు బోధకుల ద్వారా ఆ మొదటి వర్తమానాలు వినప్పుడు హృదయపూర్తిగా ఆమె ఆ క్షణమందే అంగీకరించినది. ఆ తర్వాత ఆమె ఇంటి క్షేమం కొరకై ఎర్రని తగులుదారము ఆమె ఇంటి కిటికీకి కట్టబడినది. నేను కొంత సమ్మితము చేస్తాను. అన్యురైన సంఘములకు ఆమె ఒక నమూనగా ఉన్నది. ఆమె అన్యురాలై ఉండెను. అన్యులైన సంఘములకు ఆమె ఒక నమూనా. అన్యులైన వారు వర్తమానం ఉన్నప్పుడు మనమంతా ఆత్మ సంబంధమైన విభిచారులమే. ఆకాశమందల దేవునికి వ్యతిరేకమైన జాతకం చేసి ఉంటేమే ఈ చెత్తంతటితో కూడా సంఘ శాఖలు మత శాఖలు కలిగిన వారమై అయితే హింకెను సజీవుడకు దేవుడు అద్భుత కార్యములు చేయవాడని మనం విన్నప్పుడు వెంటనే వర్తమానమును స్వీకరించడమి. అప్పుడు రక్తము తగుదానమై మనకు పోయబడి ఉన్నాను. ఇంకా మనం సుదీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే కిటికీకి దాని బాహటంగా ఎలాగో వేలాడగట్టినదో తెలియనా, రక్తము బహిరంగంగా కనపరచబడి ఉండేను. రక్తము కనపరచబడవలను, బయట గోడకు బాహటముగా రక్తము కనపరచబడి ఉండెను. లోపల ఏదో జరుగుతున్నదని గుర్తుగా అలా కనపరచబడవలను. ఈ ప్రాతకాలంలో క్రీస్తునందు నిజ విశ్వాస మార్గం అలా ఉండాలి. బాధముగా ప్రభువైన యేసు రక్తము ప్రదర్శింపబడాలి. అంతరంగ మందు ఏదో జరుగుతున్నదని గుర్తింపుగా ఉంటున్నది. భూములను ఊదబడుతున్నప్పుడు కురమబడుతున్నప్పుడు ఇందులో ఉండే దేవుడు చూస్తాడు. జ్ఞాపకార్థులుగా వేలాడుతున్న ఆ ఎర్రని చగురు దారమును దేవుడు చూస్తాడు. అది ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఆనందపరిచి రక్తం వల్ల దాటిపోచేస్తున్నది. నేను ఆ రక్తమును చూచినప్పుడు దాటి వెళ్ళదను ఆయన చూశాడు. ఆత్మ నేల మట్టుకు వచ్చి వెలుపు గల గోడలను కదిలింప చేస్తున్నప్పుడు భూమి కంపింపబోతున్నప్పుడు ఆయన చూశాడు. ఆ తగులుదారము కట్టిన వద్ద ఒక్క రాయి కూడా పడిపోలేదు. నిజమైన విశ్వాసికి నిజ దేవుని భద్రత ఇక్కడ తెలియబడుతుంది. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను కనుగొన్నప్పుడు ఆ ఎర్రనే దారమున్న వెంటనే అంగీకరించు. బైబిల్ ద్వారా అది నేయబడి ఉన్నది. తర్వాత ఆమె ఇస్రాయేలులో ఒకరిగా మనము చూస్తున్నాము. యూదావంశుడైన ఒక రాజకుమారుని యోధులకు ఒక వ్యక్తిని ఆమె ప్రేమించినది. ఇస్రాయేల్ సైన్యముని కదా ఒక సైన్యాధిపతి. అతని పేరు సల్మోను. అదైన సల్మోను వల్లే అతను ఒక అధిపతి. ఆమె ఆ అధిపతికి గొప్ప ప్రియురాలైపోయినది. అతడు యూదా రాకుమారుడు. చివరిగా ఆమె అతన్ని పెళ్లి చేసుకున్నది. ఇస్రాయేల్ స్వాస్థ్య భాగములు పంపకమైన తర్వాత ఆమె ప్రేమైన భర్త బెత్లెహేములో నివాసం ఏర్పరచుకున్నారు. అది తెరవబడట మీరు చూస్తున్నారు కదా, చూడండి. ఒక యూదుడితో ఒక అన్యురాలైన వధువుగా బెత్లెహేములో ఆమె ఇలా కాపురము చేసినది ఇప్పుడు చూడగలుగుతాము. ఎందుకని అద్భుత కార్యాలు చేయ దేవుని ఎందు ఆమె నమ్మకం ఉంచింది కనుక. ఆమె ఎలాంటి స్థితిలోంచి రాబడినదే మనం చూసినట్లయితే హీనమైన ఒక వ్యభిచార కుటుంబంలో తీసుకుని రాబడినది. దేవుని ఎందు ఆమెకు గల అచంచలమైన విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క మారు మనసును బట్టి వ్యభిచార గృహం నుండి బెత్లెహేములోని మనోహరమైన గృహానికి ఆమె రాగలిగినది. ఎంతటి వ్యత్యాసము! జరగవలసిన కార్యము అవినీతితోనూ అసహ్య లక్షణములతోనూ అవిశ్వాస కార్యములతోనూ నిన్న మనమైతే క్రీస్తులో ఒక స్థానములకు మనం వచ్చున్నాం. అది ఎంతో మనోహరమైన స్థలము, పరిహాసాస్పదమైన స్థితి నుండి గంభీరమైన స్థానానికి. అదే మన మారు మనసు వల్ల మనకి కలిగిన వ్యత్యాసం. యూదా వంశంలోని ఒక రాకుమారుని ఒక అధిపతిని ఆమె వివాహము చేసుకున్నది. ఆ యోధుడు క్రీస్తుకు పోలికై ఉన్నాడు. అన్య జనాంగముల నుండి ఆయన ఆ వధువును కొరుకున్నాడు. అసో స్థితి నుండి హీనమైన స్థాయిలో ఉండి ఉన్నతమైన దేశానికి ఆ తర్వాత మన వర్తమానంలో పొందగలుగుతాము. అది అదే మరొకటి కాదనటకు రుజువుగా అన్య జనాంగమైన సంఘమునకు వారు ఒక నమూనా. బెత్లెహేములో వారు ఒక అందమైన గృహము ఏర్పరచుకున్నారు. సల్మోను దాని వ్యవస్థాపకుడు, అది ఇంతై అంతై బహు గొప్పదై బహు సారవంతమైన భూమిని కలదాయను. ఆ దేశాన్ని గురించి తలంతులు ఎంత మనోహరము. గోధుమ పంట ధాన్యాగారమై సర్వ ప్రపంచానికి ఆహారమును చేకూర్చు స్థలమైనది ఆ దేశము. యేసు ఆ స్థలమును జన్మించడనేది సహజమే, వింత ఏమీ కాదు. ఎందుచేతనంటే ఆయన జీవాహారమై ఉన్నాడు కాబట్టి. గోధుమ ధాన్యము కొరకై అన్ని దేశములు ఆ స్థలములకు వచ్చి అన్ని దేశాలు తమ ధాన్యము కొరకు ఇక్కడికి వచ్చారు. అదే స్థానవంతన పొలముల గల బెత్లెహేము. చూడండి, ఇంత చిన్న పట్టణము గోధుమ పంటకు ప్రాముఖ్యమైన ప్రాంతమైనది. అయినను దాని భావం మరో విధంగా ఉన్నది. చూడండి, అన్యుల రాజైన ఈయన లేక ఈ యూదుల రాజు అన్య జనాంగం నుండి వధువును ఎన్నుకుని బెత్లెహేమునకు తీసుకుని వచ్చాడు. ఈ విస్తార ఆహారము గల ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ సాహసోపేతమైన కార్యాలు విశ్వాసులను గొప్ప విధేయత వేసి అయిన రాహాబులో జరిగిన వలన సల్మాన ద్వారా ఆమె కుమారుని కన్నది. అతని పేరు బోయజు. దీనికి అంటుకట్టబడిన కథనే అనుబంధం ఉన్న మరో కథను మనము అందరము ఎరుగున్నాము. బెత్లెహేములో సల్మాను వేసిన రాహాబు వల్ల బోయజు జన్మించాడు. ఆ తర్వాత ఏంటి జరుగుతున్నప్పుడు మనం ఇలా చూస్తున్నాము. నవోమి తన స్వజనమును వదిలి మోయాబీలతో నివాసం ఏర్పరచుకుంటూ వెళ్లినది. వారెక్కడ ఆమెను బహుహీనంగా చూసినప్పుడు విశ్వాస సహవాసాన్ని వదులుకొని పరాయ దేశంలో పరాయ జిల్లా మధ్య పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారి సహవాసంలో ఉండిపోయినది. మరో రీతిగా చెప్పాలంటే నిజమైన విశ్వాస సంఘమును విడిచిపెట్టి కొద్ది కాలం లోకములోకి వెళ్లినది. ఏదైనా మంచిదే అని నమ్మే సాంఘిక సంక్షేమ సంఘములో కొంతకాలం ఉండడానికి లోకంలోకి వెళ్లిపోయింది. అక్కడ ఆమె తన భర్తను పోగొట్టుకుంది. ప్రతిసారి కూడా అది భౌతికమైన మరణము కాకపోవచ్చు, లేక భార్యను నీవు ఆత్మ సంబంధమైన మరణం ద్వారా పోగొట్టుకునవచ్చు. మంచి స్థావరంలో నిలిచిపో. వ్యక్తుల ద్వారా ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడే నిలిచిపో. మిగతా వారు ఎంత ఎంత గొప్ప వారైనప్పటికీ, మన తెగల వలె వారి సంఘములో వారు మెలకలు తిరిగి ఉన్నప్పటికీ, వారి గుడి గంటలు ఎంత పెద్దగా మ్రోగినప్పటికీ, రక్తం వల్ల ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నీ ఉంటు నీకు మంచిది. నీ ఒకరిని పొగొట్టుకోవచ్చు. ఇంకా ప్రభుని యేసునే విడిచి నిర్భాగ్యులు కావచ్చు. ఆ తర్వాత ఆమె యొక్క ఇద్దరు కుమారులు చనిపోయినట్టుగా చూస్తున్నాము. ఆమె వెనుకకు ప్రయాణము కట్టింది. ఎందువల్లంటే ఆ పట్టణంలో ఉజ్జీవ ఆత్మ లేదు కనుక. కొన్ని నిమిషాలు నేర్చడం ఆపు చేయాలని అపేక్షిస్తున్నాను. కొన్ని ఇక్కడ తీసుకుని నీకు చూయించాలనుకుంటున్నాను. ఎన్నెన్నో సంఘాలు వెనకబడిపోయాను, అవి నీకు అనవసరం. రక్తం కింద బద్దత కోరుకో. నివాసమే యోగ్యమైన స్థానం. లోపల లేక బయట లావా లేక సన్నమా, అది ఏమైనప్పటికీ రక్తము కింద భద్రత కోరుకో. ఇంకో గుంపు వారిలోకి వెళ్లి సహవాసం చేయడం మంచిదని తలంచి ఉండవచ్చు. ఎందుచేతనంటే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనవి కాబట్టి. ఆత్మ సమైన ఆహారం అతని కుదువైపోయినది. అయితే దేవుడు దాన్ని మరలా అనుగ్రహిస్తాడు. నేను తిరిగి కట్టెదరని యెహోవా సెలవిస్తున్నాడు. దాని ఉత్పత్తి స్థానమేదో ఆ పొలంలోనే ఉండు. అటున్న వారికి గొప్ప ఉద్యోగము కలిగినదిని విన్నారు కనుక తిరిగి ప్రయాణం సంసిద్ధమైనది. మీరు గమనించినట్లయితే నయోమి యవల పంట కోత కాలములో బయలుదేరిందని బైబిల్ చెప్తుంది. కోత కాలములో ఆత్మ సంబంధంగా తీసుకున్నట్లయితే గొప్ప ఉజ్జీవ కాలమందు వారు బయలుదేరారని చెప్పవచ్చు. సాక్షాత్తు ఆరుతూలోనే ఆమె బయలుదేరి ఉన్నది. ఆమె ఏమి విడిచిపెట్టలేదు. ఆమెకున్నది ఏమీ లేదు. అతని కుమార భార్యలో ఒకరితేనే ఓర్ప. ఆమె చూచడానికి వచ్చినప్పుడు ఆమె అర్పణ ఏమై ఉండాలి. నేటి నవనాగరిక సంఘమునకు ఆమె యొక్క నిదర్శనం. స్థలానికి వెళ్ళినట్లయితే నా నాట్యాలను విడిచిపెట్టవలసి వస్తుంది, నా విశ్రాంతి కాలాన్ని, నా యొక్క సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు విడిచవలసి వస్తుంది. అందుకని ఆమె ఏదో అలా ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నది అంతే, తిరిగి వెళ్లిపోయింది. ఇక్కడ ఒక మనోహరమైన చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఇంకొక కోడలు పేరు రూతు, అన్య జనాంగంలోనికి వచ్చిన పెళ్లి కుమార్తెకు పోలిక. ఆమె తన అత్తను ముద్దు పెట్టుకున్నానంటూ ఇలా చెప్తుంది, నేను సమస్తమును మరిచిపోయాను, నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందుతూననే నేను మృతి పొందుతాను, నీవు పాతి పెట్టబడి స్థానములనే నేను పాతి పెట్టబెడతాను. అవును కదా, అదే ప్రభు కోరేది. అది సగము దానిలోని అంతునుండే గీత కాదు, అది సంపూర్ణమైనది. దేవుని రాజ్యములకు సంపూర్ణ సమర్పణ అయి ఉండాలి. ఆమె ఆమెను ముద్దు పెట్టుకున్నది. నయోమి ఆమె నిరాశపరుస్తేలా చెప్తుంది, నీ స్వజనం లేక నీ వెళ్ళడం మంచిది, నేను ముసలదాను, ఇక నాకు కుమారులు కలగరు, ధర్మశాస్త్రము కుమారుని కొరకు ఎదురు చూడవలసిందను. ఇలా అన్నది, నాలో ఇక ఏమీ లేదు, అయితే నాకు భర్త కలిగి కుమారుడు కలిగినట్లయితే అతను పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు ముసలదానం అయిపోతావు, అందువల్ల నీవు నీ స్వజనులకి తిరిగి వెళ్ళు. అయితే రూత చెప్తుంది ఇలాగన, నేను తిరిగి వెళ్ళను అని. అచంచలమైన వేరులు పారిన విశ్వాసం, రూత హృదయంలోని సంపూర్ణ విశ్వాసం బయలువెళ్ళినది, నేను నీతోనే వస్తాను. ఆమె ఆమెను హత్తుకున్నది, కౌగలించుకుంది, నీవెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఆ మాట నేను ఎంతో ఇష్టపడతాను. ఈ ఖాతా కార్యకలాపాన్ని మనందరికి పరిచయమే. గొప్ప భూస్వామైన బోయజు నయోమికి రక్త సంబంధమైన అతను పంట పొలంలో ఉన్నాడు. అక్కడ రూతు అక్కడ పడి ఉన్న పనులను ఏరుకొలుచూ ఆ చిన్న విధి నిర్వహణలో ఉన్నది. గోధుమ గింజలున్న చిన్న చిన్న చెత్తను ఏరుకుంటుంది, వాటిని భద్రపరచుకుంటున్నది, ఎందుకంటే అవే ఆమె జీవనాధారము. భూస్వామైన బోయజు ఆమె ఏరుకొనుటకు పిడికలు పడవేయమని కోయ వారికి ఆజ్ఞిచ్చాడు. ఆనందముతో ఆమె వాటిని ఏరుకుంటుంది. ఆ దినాన ఆమె పెద్ద మూట కట్టుకున్నది. భూస్వామైన బోయజు రూతును, రూతు యొక్క నమ్మకత్వాన్ని గమనించి ఆమెను ప్రేమించాడు. గమనించండి, బోయజు క్రీస్తుకు పోలికై ఉన్నాడు. అతని నివాస స్థానమేంటి? బెత్లెహేము. రూతు రావాల్సిన స్థలమేది? బెత్లెహేము. ఆమె పనులు ఏరుకున్న స్థలమేది? బెత్లెహేము. చూడండి, దీనికి సంబంధించిన ఆత్మసమైన గుణార్థాలను, జరగబోతున్న ఈ గొప్ప దృశ్యానికి మరుగై ఉన్న విషయం ఇది. ఆదిలో దేవునికి తెలుసు, తాను చేయవలసిందేంటో తన అత్తను ఆమె ప్రశ్నిస్తుంది. ఆఖరిగా రూతు బోయజును వివాహము చేసుకున్నది. అంగీరాలు ఒకరితే యూదా రాజకుమారిని పెళ్లి చేసుకున్నది. ఆ పిదవ బెత్లెహేములో నివాసం ఏర్పరచుకున్నారు. కొలెస్తినాలోని ఓ అల్ప బెత్లెహేమా, పేరెన్నికైన నగరాలలోని ఎంత మాత్రము అల్పమైన దానము కావు, అది దేవునికి అనుకూలమైన. అనాది కాలం నుండి అది అలా ఉండునని ఎరిగిన దేవునికి తన కుమారుని జన్మ స్థలములకై అది అంగీకృతమాయను. సర్వకాలంలో ఆయన ఎరిగిన వాడే, ఆయన మన మంచి కొరకే ఆయన చేస్తాడు. రూతు బోయజులు పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని యుగాలలో కూడా అత్యంత ప్రేమ అనురాగాల గల ఘనమైన ప్రేమ కథను సమయం ఉంటే గుర్తు చేసుకుందాం. రూతు బోయజుల వివాహ విషయము, ఒక నిమిషం ఆగి ముందుకు సాగుదాం, అది ఎంతో మంచిది. రూతు ఏమి ఒక అన్యురాలు, యూదులతో వారసత్వం లేదు ఆమెకు. అన్ని జనాంగమైన మనకేలాగా యూదులతో వారసత్వం లేదో అలాగే వాస్తవంగా నయోమి వారసత్వానికి హక్కుదారురాలు. ఆమెకున్న మొదటి స్థితిని ఆమె పోగొట్టుకున్నది. ఆమెకు ఉన్న వస్తువులన్నీ వేలం వేయబడవలసి ఉన్నవి. ఆమె బహిష్కరింపబడి వెళ్లిపోయినది. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె పోగొట్టుకో తిరిగి సంపాదించగల ఒకే వ్యక్తి ఉన్నాడు. ఎవరనగా ఆమె తర్వాత ఆమె రక్త సంబంధి. ఆ విషయం బోయికి మాత్రమే తెలుసు. అందువలన ఈ అన్య స్త్రీని భారీగా చేసుకుని ఒక మార్గాన్ని అతను చేకూర్చవలసి ఉండెను. అందుకొరకే అతను ఏమి చేశాడు? ఆ ఆస్తిని అంతా అతను పొందాలంటే నయోమి ఆస్తిని కొనాలి అతడు. ఆ నయోమి ఆస్తిలో రూత్ కూడా ఒక భాగమై ఉంటున్నది. అది ఎవరైతే కొనగలుగుతారో వారే తన సమీప రక్త సంబంధి కాగలుగుతాడు. అదే విమోచన విధి నిర్ణయము. పడిపోయిన ఇశ్రాయేలు ఆస్తిని క్రీస్తు సంపాదించిన ఒకే ఒక మార్గం వారికి ఆయన రక్త సంబంధి కావటమే. సర్వ మానవాళ్ళంతా దేవుడు విమోచించే మార్గమేదనగా దేవుడు నరావతారి అగుటే. దేవుడై ఉండి మానవాళికి సమీప బంధువుడయ్యాడు. ఆయన ఇమ్మానుయేలు ఆయన సమీప బంధువుడయ్యాడు. ఆయన దేవదూతలు ఎంత మాత్రం కూడా తరచుగా దాసుని రూపము ధరించి పాదములు కడిగి జీవించాడు. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి అని ఆయన తలాల్చుకోవడానికి స్థలం లేని వాడిగా ఉన్నాడు. ఆయన అందరి మనుషుల వలె తిన్నాడు, త్రాగాడు, మాట్లాడాడు, నవ్వాడు. దేవుడు ప్రవక్త కాదు, ఆయన దేవుడు. మానవాళిని విమోచన కొరకై నర రూపము దాల్చిన వాడు ఆయన. ఈ గొప్ప పోలిక కలిగి బోయేసి బెత్లెహేములో ఉన్నాడు. సర్వ మానవాళి కొరకు ఈ సమీప బాంధవుడు జన్మించిన స్థలమేదో చూడు. అలా ఉండవలసి ఉన్నారు. ఈ గరుడైన బోయేజు ఆమెను విమోచించినప్పుడు ఆమె పోగొట్టుకున్న ఆస్తినంతా తిరిగి సంపాదించినట్లుగా అతడు ప్రజలందరి ఎదుట ఆ పని చేయవలసి ఉన్నది. అందుచేత ఆ చిన్న బెత్లెహేము పురద్వారం వద్దకు అతడు వెళ్లి నగర పెద్దలను పిలిపించి నయోమి పోగొట్టుకున్న ఆస్తినంతా అతడు కొన్నట్లుగా అతడు తెలియచేయవలసి ఉన్నది. ఆమె పోగొట్టుకున్న సమస్తాన్ని అతడు మరలా కొన్నాడు. దానికి తర్కారంగా తన కాలు చెప్పుని విడిచి ప్రజల ఎదుట విసిరివేశాడు. ఎవరైనా ఎలాంటి కారణాలు చెప్పగలిగితే ఇప్పుడే తెలియచేయవచ్చు. ఆమె పోగొట్టుకున్న సమస్తాన్ని నేను సంపాదించను అనుకుటకు ఇది సాక్షార్థమైనది. ఆహా, ప్రభు నామములకు సన్నతింపబడు కాక. మన సమీప బంధువుడు వచ్చి నజరేయుడైన యేసు బెత్లెహేమునందు జన్మించి ఆ గొల్గోత గిరిపై భూమికి ఆకాశ మధ్యలో ఎత్తబడింది. మానవాళి పోగొట్టుకున్న సమస్తాన్ని విమోచించేసినట్లుగా సాక్షార్థంగా ఆయన ఆకాశ భూమి మధ్యాన వేలాడదీయబడిను. ప్రభు అయిన యేసు పునరుద్ధాన బలాన్ని దైవిక స్వస్థతను మనుషుడు ఎందుకు తృణీకరిస్తాడు? నిర్దిష్టమైన గురుకు ఆ కల్వరిగిరిలో కనిపిస్తూ ఉండగా సరా మాన్యవాళి పోగొట్టుకున్నది ఆ సమస్తాన్ని విమోచించాను అన్నది. పడిపోయిన స్థితి నుండి శరీర ప్రాణాత్మను విమోచించాడు. మన విమోచన బాంధవుడు శరీరధారి అయి మన మధ్య వసించి కొలుతును అర్పించి సమస్తమును సమాప్తమైందని చెప్పాడు. ఏంటి సమాప్తము? సమస్తమును సమాప్తము చేయబడినది. మన వారసత్వములో మనము జాగ్రత్తగా నడుచుడే మన బాధ్యత. దినములు కొనసాగే కొలది మనము సమీపంగా ఉండగలం. పెళ్ళైన కొంతకాలం తర్వాత వారొక కుమారుడు కలిగాడు. వంశ క్రమం పొడిగించబడినది. అతడే ఓబెదు. ఓబెదుకు కుమారుడు కలిగాడు. అతని పేరు యెష్షయి. యెష్షయికి 8 కుమారులు కలిగారు. గొప్ప ప్రవక్త సమూయేలు నూనె దగ్గరికి వచ్చి గొప్ప ప్రవక్త అయిన సమూయేలు నూనె పడి చేతబూని యెషయా దగ్గరికి వెళ్లి ఇలాగన్నాడు. దేవుని ప్రజలకు పరిచయం చేసి వారిని పరిపాలించు అధిపతి నీ కుమారుల నుండి దేవుడు ఎన్నుకున్నాడు. పొలములో వెనుక భాగాన ఒక చిన్న గొర్రెల దొడ్డి ఉన్నది. అందులో అందరికంటే అఖరవాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు దావీదు అక్కడే ఉన్నాడు. అతని అన్నలందరి ఎదురుగానే సమయేలు అభిషేక తైలం మీద పోశాడు. దేవుడు అతన్ని ఒక రాజుగా ఎన్నుకునే గుర్తుగా అలాగే చేశాడు. అది ఎక్కడ జరిగినది? బెత్లెహేములోనే. సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ కలుగును కాక. అభిషక్తుడైన రాజు పుట్టిన స్థలం అది కనుక బెత్లెహేములో ఆయన జన్మించాడంటే అది మనకు ఆశ్చర్యము లేదు. ఎక్కడ దావీదు జన్మించాడో అదే స్థలం బెత్లెహేము. అతని యొక్క ఘనమైన కుమారుడు యేసు కూడా జన్మింపవలసినది బెత్లెహేమే. ఎందుకు చెబుతారంటే వీరిద్దరి మధ్య చాలా అనుబంధ సంబంధం ఉన్నది. అతని తండ్రి కుమారుడు. ఈ ఘనుడైన కుమారుడు కేవలం కుమారుడు మాత్రమే కాదు, కానీ ఆయన దావీదు సంతానంలో దావీదు వేరుచుగురై ఉన్నాడు. దావీదు కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే. దావీదు తర్వాత వచ్చిన వాడు ఆయనే. ఆయనే నిరంతరము నిరంతరముండువాడు ఆయనే. శరీరధార యొక్క విషయాల్లో అన్ని విషయాలు నెరవేరు జరగవలసి ఉన్నది. ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరుగు కాబడిన బెత్లెహేములోనే ఆయన జన్మించబడవలసి ఉన్నారు. మీరు బాగా గమనించినట్లయితే ఎవరికి అర్థముగానే ఒక గొప్ప రహస్యం అక్కడ అన్ని కాలంలో కూడా పనిచేస్తుంది. అదే విషయము నేడు దేవుని బెత్లెహేములో కూడా జరుగుతూ ఉన్నది. ఒక రహస్యమైన సూచన జరుగుతున్నది. అయితే ఎవరికి అది అర్థమయ్యేట్లుగా లేదు. ప్రజల అధికార తలపై భాగానికి ఇది వెళుతున్నది. అది తెలుసుకుంటారని లేదు. ఏమి జరగనివ్వండి, ఏమి చెప్పనివ్వండి. కార్యాలలోని రహస్య విషయాలు జరిగినప్పుడు అప్పుడంటారు ప్రజలు, అవును నేను అనుకున్నాను ఇది వాస్తవమే అని అంటారు, వెళ్లిపోతారు. అయితే అదేమిటో అర్థం చేసుకున్నారు. వారు దానిని పట్టుకోలేరు, దాన్ని వారు గ్రహించలేరు. అదే యూదా దేశంలోని బెత్లెహేములో దేవుడు చేస్తున్న కార్యము. అల్పమైన ఈ కార్యాలన్నీ ఆయన కదిలింపజేస్తూ ఓ గొప్ప ప్రధాని కోసము కార్యం నిర్వర్తిస్తున్నారు. దావీదు రాజ్యాభిషేకం పొందినప్పుడు అతను ఒక చిన్న బాలుడు, చూచుటకు ఎర్రనేవాడు. అయితే దేవుని దృష్టిలో అయితే అతనిలో ఒక ప్రత్యేకత ఉన్నది. చిన్నవాడు, మరి కుటుంబంలో కూడా కనిష్ఠుడు. మిగతా వారైతే చూపునకు సౌందర్యవంతులు, మంచి మంచి వస్త్రాలు ధరించి, తలపై కిరీటాలు ధరించి ఉన్నారు. ఆయనేమి చూశాడో దేవుడు అదే చూపించాడు. బాహ్య రూపమును, ఆంతరిక రూపమును దృష్టి చూస్తున్నాడు ఆయన. ఆయన అతని హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఉన్నదేమో ఆయన ఎరిగున్నాడు. అతని నెత్తి మీద కిరీటాన్ని ఆయన చూడటం లేదు. అతడు ఆయన యొక్క హృదయానుసారుడని ఆయన గుర్తెరిగాడు. ఆయన యొక్క హృదయం ఎటువంటిదో అటువంటి హృదయము దావీదు కలిగి ఉన్నాడని ఆయనకు తెలుసు. అందుచేతనే ఆయన అభిషేక తైలమును పోసి ఉన్నాడు, లేక దావీదు తలపైన ఆ తైలము పోయబడి ఉన్నది. దావీదు పేరు అర్థం ప్రియుడు అని అర్థము. యేసుకు అది ఒక ఎంతో మంచి పోలికై ఉంటుంది. ఇవన్నీ కూడా రావణ కావులు వాగ్దానం చేసిన వారికి నెరవేర్పడు కొరకై దావీదు కుమారుడుగా ఆయనే వచ్చాడు. ఆ చిన్న బెత్లెహేములోనే ఇవన్నీ కూడా జరిగినవి. ఆ యూదా దేశపు చిన్న కొండల పైన దావీదు తన మందను మేపుకుంటున్నాడు. అనేక సంవత్సరాల తర్వాత బెత్లెహేము వైపు చూస్తూ దూతలు పాడిన పాటలు ఈ యూదయ కొండలలోనే. మొట్టమొదట పాడిన ఆ గీత మీదనగా దావీదు పట్టణమందు ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది. దూత దర్శనమిచ్చి పాట పాడుతున్న స్థలము పెద్ద సంఘమున్న యెరూషలేము పట్టణము కాదు, లేక గిల్గాలు కాదు, లేక షిలోహు కాదు. ఎక్కడైతే నిత్యము ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నావో ఆ షిలోహులో కాదు, బెత్లెహేములోనే. దేనినో ఉత్పన్నము చేయడం కొరకై దేవుని యొక్క ఆత్మ రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నదో ఆ చిన్న బెత్లెహేములోనే. అక్కడనే క్రీస్తు రావాల్సిన స్థలం అదే. ఆ చిన్న పట్టణమే సరైన స్థలమై ఉన్నది. కన్య గర్భవతి తన కుమారుని ప్రసవించవలసిన స్థానమనే రాజులకు రాజుకు ప్రభువులకు ప్రభువులకు నిలయమై ఆదరించు నివాసమై చిన్న కోట గోడలు గల ఆశ్రయ పురమదే. ఈ సమయంలో వచ్చి అభిషేకతలను పోయుటకు మాత్రమే కాదు కాని దేవుడు సహా ఈ భూమిపైన ప్రభు అయిన క్రీస్తు పైన పోసిన స్థలమదే. కొన్ని సంవత్సరాల క్రితము మహారాజైన దావీదును వెంబడించిన గొర్రెల కాపరులకు ఆ కొండ శిఖరాలపైన దూతలు ఆయన రాకడపాటును వినిపించారు. దేవుని మర్మము ఎంత ఘనమైనదో చూశారా? విస్తారమైన గోధుమ పండుగ పుట్టిన ఈ స్థలం ఉందే ఆయన జన్మించాడు. ఒక్క గోధుమ గింజ జీవన మనుగడకు ఆధారమవుతుంది. ఆయనే జీవాహారము, జీవాహారమును నేనే. నా శరీరముతో నా రక్తము త్రాగితేనే వాడు నిత్యము పాత్రుడవుతాడు. అతడు ఎన్నడూ చనిపోక అతడు తీర్పులోని రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు. బెత్లెహేము బేతేల్ అనగా బిఇటిహెచ్ బేత్ అనగా హెబ్రూ భాషలో ఇల్లు అని అర్థం. ఈ ఎల్ అనగా ఎల్లోహీములకు చెందుతుంది. ఎల్లోహీమ్ అనగా దేవుడు అని అర్థము. బిఇటిహెచ్ బేత్ ఈ ఎల్ ఎల్ అనగా ఎల్లోహీమ్ అంటే దేవుడు, దేవుడి యొక్క ఇల్లు. జీవాహారానికి నిలయమైన దేవుడి ఇల్లు. ఎల్హెచ్ఎం ముగింపుకై ఎల్ఈలతో కలిపి తిరిగి వస్తుంది. దానికి అర్థం రొట్టె ముక్క అని అర్థం. హెబ్రీ భాషలో ఎల్హెమ్ ఈఎల్ దేవుడు, ఎల్లోహీమ్ బిఇటిహెచ్ అనగా రొట్టె ఇల్లు, ఈఎల్ అనేది ఎల్లోహీమ్ సంక్షిప్తం. అటు వినప ఈఎల్హెచ్ఈఎం అనగా రొట్టె అని అర్థం. ఎవరైనా దేవుని రొట్టెల ఇల్లు, దేవుని రొట్టె యొక్క ఇల్లు, బేత్ ఇల్లు, ఎల్లోహీమ్ అనగా దేవుడు, ఎల్లోహీమ్ అంటే రొట్టె, దేవుని రొట్టె ఇల్లు అనగా బెత్లెహేము. అందులో కాకుండా మరో స్థలములో ఆయన ఎలాగ జన్మించగలడు? ఆ విషయమైతే ప్రతి ఒక్కరికి మరుగు చేయబడినది ఒక ప్రవక్తకు తప్ప. బెత్లెహేము నుండి ఆయన వచ్చునని అతను నిర్వహించున్నాడు. ఎరుసలేములో వారు నిరీక్షిస్తున్నారు. పెద్ద పెద్ద శిలోహల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అన్ని చోట్ల దిక్కులు చూస్తున్నారు వారంతా. అయితే ఆయన బెత్లెహేము నుండి వచ్చి ఉన్నాడు. కారణం అది జీవగల దేవుని రొట్టెకు ఇల్లై ఉన్నది కాబట్టి. ఆయన సర్వ ప్రపంచానికి దేవుని రొట్టెలై గంపై ఉన్నాడు. ఆయన బెత్లెహేములోనే జన్మించాడు. ఆయన ఆ చోటనే జన్మించవలసినది, మరొక చోట కాదు. ఆయన బెత్లెహేములోనే ఎందుకు జన్మించాలి? అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఈ వారంలో చదివాను. అనేక ఘనమైన విషయాలు ఉన్నవి. నేను ఈ కొద్ది స్థలాన్ని నిర్వహిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మనందు తన స్వాధీనపరుచుకున్నారు. ప్రభువా అదే చాలు అని అన్నాను. అది చూశానప్పుడు బెత్లెహేములో తప్ప మరొక స్థలంలో ఆయన జన్మించడానికి వీల్లేదు. దేశమంతటికి ఆహార నిలయము ఆయనే. ఇక్కడికి వచ్చిన ఇశ్రాయేల్ ఇంటి వారందరికీ ఆహారం వచ్చినది. ఆకాశానికి వచ్చిన ఆత్మ సంబంధ మన్నా ఆయనే, జీవాహారము ఆయనే, రొట్టెలైన ఆ బెత్లెహేములోనే, ఆ ఆహారమునకు నిలయమైన బెత్లెహేములోనే ఆయన జన్మించవలసి ఉండెను. బెత్లెహేము రొట్టెలు తయారు చేయ స్థలము. కాబట్టి యేసు జీవాహారమై ఉండి ఎవరు ఆయన్ని భుజించునో మరి ఎన్నటికీ చనిపోడు అని ఆయన చెప్పాడు. నేను మరువలేని మరో ముఖ్య విషయాన్ని మీకు గుర్తింపు చేస్తాను. పారిపోయిన వాడే దావీదు బహు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాడు. అతను అభిషేకం పొందిన వాడే. అతనేది కాబోతున్నాడో అతనికి బాగా తెలుసు. అతను రాజు కావాలి, అది దేవుడు తెలియజేశాడు. ఆయనతో దేశించబడుతున్నాడు. అఘాతము లాంటి రెండు గొప్ప అగ్ని గుండాల మధ్య అతను నిలుచున్నాడు. ఒకవైపు ఫిలిస్తీన్లు వెంటాడుతున్నారు, మరోవైపు సౌలు తరుముతున్నారు. నిలువ నీడలేని ఏకాకి అతడు. జీవుగా దేవుని సంఘము నేటి దిన ముందు ఎలాగో మరో సంఘ శాఖ ఇంకొక వాడితో సంబంధము లేకుండా ఎలాగుండదో అలాగూ ఆమె ఏకాకిగా ఉన్నది. అయినప్పటికీ ఆమె అభిషేకం పొందినదే. ఆమె ఏమైనదో ఆమెకు తెలుసు. లోకమందు నేనున్నటువంటి మరి ఎప్పుడైనా చూశారా? సాతాను రెండు వైపులా దావీదును పాదోలుతున్నాడు. అరములే అతనికి ఆశ్రయ దుర్గాలు, గుహలే అతనికి దాగుచోట్లు కావలసి వచ్చినవి. నమ్మకమైన కొద్ది మంది యోధులతో, అతనిలాంటి మరికొద్ది మంది విశ్వాసులతో అయితే అతడు రాజు కాగలడని దేవుని ఎందు విశ్వాసముచ్చున్నారు ఆ మనుషులు. ఒక స్థలం మరొక స్థలానికి దాగుకొడుతున్న నేడుదిన మంది విశ్వాసులు అంతే. అయితే రాబోతున్న రాజెవరో వారు ఎదిగి ఉన్నారు. ప్రస్తుతం ఎవరు కాబోతున్నారో నాకు అనవసరం. ఆయన వస్తాడని మాకు తెలియను. నిన్నటి కంటే అది ఎంతో సమీపంగా కనిపిస్తున్నది. సైన్స్ దానికి వ్యతిరేకిస్తూ ఇలాగ చెప్తున్నది, వారు నరుని నిర్మాణము చేయగలుగుతున్నారు అని. అలా చేయగలరు. వారు ఒక కుందేలు తీసుకుని దాని యొక్క రజస్సును తీసి వేరే కుందేలు చేర్చి ఏమేమో చేస్తున్నారు. దేవుని వాక్యమును అసత్యమని ఒట్టిదని చేయాలనుకుంటున్నారు. ఆయనను దేవుని నమ్మిక ఉంచి వారికి తగిన జవాబిచ్చు ప్రజలున్నారు. ఏమి రానివ్వండి, ఏమి పోనివ్వండి, ఎన్నటికీ వారు దేవుని నమ్మకం ఉంచిన వారే. దేవుడు సత్యవంతుడు. మారని దేవుని బాహువులను వారు పట్టుకుని ఉన్నారు. ఆరాట పోరాటాలలో, కన్నీటి ధారల మధ్య, వ్యాధి బాధలు, మరణ వేదనలో, ప్రతి ఇతి బాధ ఎందును కూడా మారనైన బాహువులనే వారు ఇంకా ఆశ్రయించున్నారు. ఆయనే వారి కొరకై రాబోతున్న రాజని వారికి తెలుసు. ఈనాడు ప్రజల వారిని చూచి అపహాస్యం చేస్తున్నారు. హోలీ రోలర్స్ అంటే పరిశుద్ధ పరచు గుండ్రాలని లేక ఏదో అని పిలుస్తున్నారు. అయితే తాము పొందిన బాధ్యతకు వారు నమ్మకమైన దేవుని యొక్క వీరులై ఉన్నారు. స్వస్థపరచు గుంపు అని నువ్వు పిలవచ్చు, లేక పిచ్చి భక్త అగ్రస్సులు అని నువ్వు సంబోధించవచ్చు. నేవేమని తలచిన వారైతే రాజుపైనే ఆనుకుని ఉన్నారు. ఆయన శక్తి సంపన్నుడై రాబోతున్నాడని వారికి తెలుసు. ఆయన నామం స్వీకరించిన వారిని ఎగతాళి అపహాస్యం చేస్తుంటారు. ఆయన నమ్మిన వారిని వెలివేయబడిన వారిగాను ఇంకో రీతిగాను వారు పిలుస్తారు. అది ఎలాంటి వారిని ఏ కోశానా చలింపనివ్వదు. వారి విధి నిర్వహణలో వారు నమ్మకస్తులుగా ఉంటారు. ఆనాడు దావీదుతో ఉన్న యుద్ధవీరులు అతనికి ప్రక్కనే ఉన్నారు. ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వస్తే అతడు యుద్ధము చేయవలసి ఉన్నది. వారెవరైనప్పటికీ ఛేదించేవారు. కుంగుడైన దావీదు తన మనసులో అయోమైన స్థితిలో ఉండిపోయాడు. అతను అనుకున్నాడు, ఇది ఎలాగూ సాధ్యం ప్రభువా? మీకు తెలుసా, అనేక పర్యాయాలు సంఘ నాయకులు సంఘ సభ్యులకు అర్థం కాని సమస్యలు ఎదుర్కొంటుంటారు. దేవుడు వాగ్దానం చేసిన వారిని గురించి నీవు తలంచినప్పుడు మరి ఎందుకవి నెరవేర్పు జరిగుండవు? వాటిని వారి సంఘ సభ్యులకు తెలియచేయరు, వారి సహపని వారికి తెలుపుకోరు. నిజమైన నాయకునికి ఎన్నెన్నో భారభరితమైన సమస్యలు ఉంటున్నవి. దావీదు అలా కూర్చున్నాడు, అతని గుంతంతా ఎండిపోతుంది. అది మంటూ టెండ కాలము. దావీదుకు సౌలుకు కలిగిన విభేదాలను ఫిలిస్తీయులు ఒక ఆసరంగా అవకాశంగా తీసుకున్నారు. సౌలు దావీదు నిమిత్తం అనేకమైన స్థలముల్లో గాలించుతున్నాడు ఫిలిస్తీయులను. అలాగే ఆ తర్వాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలు కోసం వెతుకుతున్నారు. కలవరు పాటుగల సమయాన్ని గుర్చి మాట్లాడుతున్నా. నేను కూడా అలాగే ఉన్నా. ఈ చిన్న స్థలములు దావీదు తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నివాసలముగా చేసుకున్నాడు. అది కొద్ది ఆశ్రమే. అతనికున్న చిన్న బలగం అతని వెంట ఉండేది. ఆ తర్వాత ఆ ఎండలో, ఆ మన్నుటేనులో కొండ శిఖరాన చేరాడు. ఆ ఉష్ణ తీవ్రత ఉన్నది, గొంతు ఎండిపోతుంది, భయభీతుల హృదయంలో కలవర పెడుతున్నవి. ఓ దేవా, ఇది ఏమైందో అని ఆశ్చర్యపోయాడు. నన్ను నేను కోరుకోలేదు, నీవు నన్ను కోరుకున్నావు. నీవు నన్ను తైలాభిషేకం చేసి ఉన్నావు. ఏదో దూరంగా ఉండి ఆ గొర్రెలను మేపుతున్న నన్ను నీవెందుకు పిలిచావు? నీ ప్రజలకు పరిపాలకుడుగా చేస్తావని నీవు చెప్పావు. మరైతే ఇతడైతే నక సకల అగ్ని జ్వాల మధ్యన నుంచావు. అది అతని హృదయంలో ఆవేదన పలుకుతున్నది. కొండ మీద కూర్చుండి క్రింద చూస్తూ ఉన్నాడు. ఫిలిస్తు వచ్చేసినట్లయితే తన చిన్న గ్రామమైన బెత్లెహేమును చుట్టూ ముట్టివేశారు. అతని స్వల్ప ఆ పట్టణము శత్రువులకు పరిపాలన లేక వచ్చేసింది. అది మాత్రమే కాదు, సొంత తండ్రి యెష్యాగ్రో ఫిలిస్తీయులో దాసత్వం లేకపోయినది. అటువైపు అయితే తన స్వజాతీయులు సొంత సంఘపతనికి వ్యతిరేకమైపోయారు. ఇటువైపు శత్రువులతో పోరాటము, మరిక్కడేమో సంఘ సభ్యుల పోరాటం. అతనికి కావాలని చేయట్లేదు సుమా. అయితే అది తప్పనిసరి అయిపోయినది. అనేకమైన సమయాల్లో మనము చేయకునివేమో చేస్తుంటాము, మాట్లాడకుండా మాట్లాడుకుంటాము. నిజమైన ఆత్మ సంబంధమైన నాయకుడితడు. అయితే అది చేయడం తప్పనిసరి అయిపోయినది. అతను తన భారాన్ని స్వీకరించి తానెవరో తాను తెలియచేయాలి. కీర్తనీయులాగా రాస్తున్నాడు, యెహోవా నీవు ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తున్నాను. మండు డెండలో అతనిక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ మండు టెండలో ముందుకు వెనుక్కు నడుస్తున్నాడు. లోతైన లోయ వైపు చూస్తున్నాడు. అది 25 మైళ్ళ దూరం ఉండడానికి సందేహం లేదు. ఫిలిస్తీన్ల బంధకాల్లో తన తండ్రి ఇల్లు ఉండిపోయినది. ఇంకొద్ది దూరంలో సౌలు నిలబడి ఉన్నాడు. ఇరేంటి ఎదుర్కొనడానికి మధ్యస్థలంగా ఈ వ్యక్తి సంసిద్ధమవుతున్నాడు. చూడండి, ఇస్రాయేలంతా చల్లా చెదరైపోయిన ఆ కాలాన్ని గమనించండి. చెప్పాలంటే సంఘం ముక్క చెక్కలైన సంఘ శాఖలైపోయింది. ఇక్కడ వెనకాల ఏమి చేయాలో తెలియని సహాయ స్థితిలో దావీదు నిలబడి ఉన్నాడు. అయినప్పటికీ అతడు అభిషేకమే కలిగిన వాడని ఎరిగిన వాడై ఉన్నాడు. అతడు అభిషేకం ఎక్కడ ఉందని వారందరికీ తెలుసు. దావీదు రాజు కాబోతున్నాడని వారందరికీ తెలుసు. హల్లెలూయా. రాజు ఎవరు కాబోతున్నారో మనకు తెలుసు. ప్రెసిడెంట్ ఎవరయ్యేదని కాదు, ఎవరు రాజు కానున్నారో నాకు తెలుసు. ఆయనే రాజు కాబోతున్నాడు. దాని కొరకై కొంత చేయవలసినదని నాకు తెలుసు. ఈ సంఘ శాఖలన్నింటినీ ఇంకేవేవో చూడకుండా నా కన్నులు మూసుకుని రానున్న రాజు ఆయనని నా ఆత్మనేత్రం సుదీర్ఘ దృష్టితో చూచినట్లు దేవుడు నాకు సహాయం చేయును కాక. నేను ఆయన సేవిస్తాను. అది మరణమా చనిపోతాను? అవి నా కుటుంబమా? ప్రాణ ప్రేమైన వారా? అవి నా సంఘ శాఖయా? సమస్తముతో కూడా నేను ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన కొరకే నేను నిలబడతాను. దావీదు వలె దేవుని సైనికులు అలా ఉండాలి. తమ చేతులు తమ కత్తుల మీద ఉంచి అతని ప్రక్కనే నడుస్తున్నారు. దేవుని సైనికులు నడవలసిన విధం అదే. సంసిద్ధమేనా? శత్రువు అంటాడు, సహవాసం కోసమైనా నీవు కొద్దిగా త్రాగాల అని అంటాడు. నీ అపవిత్రమైన దానిని నేను అడ్డుకోను. అమేన్. అక్కడ శత్రువు ఉన్నాడు. ఒకవైపు ఆయన యొక్క యుద్ధ యోధుడు అక్కడ ఉన్నాడు. ఓ, మీరు నమ్మే ఆ పరిశుద్ధ గుండ్రాల గుంపును ఎందుకు విడిచిపెట్టరు? నేను దేవుని నమ్మి ఉన్నాను, నమ్మకంగా ఉంటాను. అలాగని ఉండాలి అట్టివారే యుద్ధ వీరుడు. ఓ, దైవిక స్వస్థత అన్నది లేదని నీ భావన అని నీ అనుకుంటున్నావు. అది నేను తెలుసుకోవాలి కదా. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది లేదు. ఆ దినాలు ఎప్పుడో గతించినవి. అవే నీ యొక్క తలంపు. నేనెప్పుడో దాన్ని పొందాను. నీవే ఏదైనా చెప్పాలనుకుంటే నీవు ఆలస్యంగా చెప్తున్నావు అని అంటారు. ఏరనే వాడైనా చిన్నవాడు అభిషేకించబడని వారికి తెలుసు. అతడు రాజు కాబోతున్నాడని వారికి తెలుసు. దావీదైతే తనకు తానుగా భయాందోళన చెందుతున్నాడు. ఒక్క నిమిషం ఆగి అతని గురించి ఆలోచన చేయండి. అలాగే అతను కూర్చొని గత కాలపు శ్రోతలను తలపోస్తున్నాడు అనుకుంటాను. ఇలా అనుకుంటున్నాడు, నా ప్రియాతి ప్రియమైన బెత్లెహేము, ఈ స్థలములో దేవుడు అనేకమైన ఘనకార్యాలు చేశాడు. నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి యొక్క జన్మభూమి అదే. ఎన్నో ఏండ్లక పూర్వము మా నాయనమ్మ, ఆమమ్మ, ఆనమ్మ, ఆ నాయనమ్మ యూదాను కనినది. ఆ గోత్రములో నేను జన్మించిన గోత్రం అది. ఇదే మహత్తరమైన ఒక విషయం అక్కడ సంభవించినది. వారి స్థానము చాంపలికి నతజ్ఞ యెహోషువ దాన్ని నిర్ణయించాడు. కుమారుడు ఆమెలో ఉన్నాడప్పుడు వాణ్ణి కూడా ఈ స్థలంలోనే జరగను. అవి జరగవలసినవి. నేనైతే గొర్రెల కాయవాడును మాత్రమే అభిషేకము తైలం పోశావు. నీవు రాజు అవుతావని నీవు చెప్పావు. నేను నమ్మితిని. ఆమేన్. అలాగే తన గతకాలపు చరిత్రను ఆలోచిస్తూ ఉన్నాడు. నా జన్మభూమి అయిన చిన్న పట్టణము, నాపోయినటువంటి ఆ కొద్ది మంది జనము, గతించిన ఆ శుభదినాలు ఎంత మంచివి. గతకాలపు వారి శుభదినాలు గుర్తు చేసుకోవటం నదరిస్తూ వారికి ఎంత మంచిది. వారు కొద్ది సంఖ్యగా ఉన్నప్పుడు అమెరికాలోని ప్రదర్శనలలో దేవుని యొక్క శక్తి మధ్య పడిపోయారు. వారి ముఖాల పై నీళ్లు చల్లారు. ఓ బాప్టిస్ట్ వాళ్ళారా, మీరు ఎక్కడ వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ గతాన్ని గమనించడం మీకు మంచిది. మరియు మిగతా వారు, ఓ పెంతకోస్తు వాళ్ళారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ గతాన్ని చూడండి. అవునా, ఆ యుద్ధ తీక్షణతో దావీదు ఇలా తలస్తున్నాడు. ఓ, దూరాన ఉన్న కొండ ప్రాంతాలలో నేను గడిపే రాత్రులు జప్తి వస్తున్నవి. ఎత్తైన స్థావరంలో ఉన్న ఆ నక్షత్రాలు నేను గమనిస్తున్నప్పుడు అవి గుర్తున్నవి. నా చిన్న హృదయంతో దేవుడు మాట్లాడే జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి. ఒకనొక దినమున ఆత్మలో నేను తీవ్రత కలిగి ఆకాశ మేఘాలను చూస్తూ నేను మేఘాలాంటి పచ్చిక బయలును నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఆత్మలో నేను తీవ్రత కలిగిన వాడిని నేలాగా పాడాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరణ లోయలో నేను సంచరించుని అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైందువు. ఓ అయ్యో, ఇతడు ఇరువైపులు కూడా మరణపు కోళ్ల మధ్య ఎక్కడ ఉన్నాడు? మరణ లోయలో నేను సంచరించినను. ఆ గతకాలపు శుభదినాలు, దేవుని ఆత్మ నా మీద ఉన్నప్పుడు, ఆ గతకాలపు శుభదినాలు దేవుడు నాకు తోడైనప్పుడు నేను ఆయనకు స్తుతి పాటలు పాడాను, ఆయనలో పరవశుడయ్యాను. ఒకనొక ప్రతక్షణ వేళ ఒక సింహం వచ్చి నా గొర్రెను పట్టుకున్నది నాకు జ్ఞప్తున్నది. దేవుని ఆత్మ నా మీదకి రాగా నేను లంఘించుకుని వెళ్లి దాన్ని ముక్కలుగా చీల్చినది నాకు జ్ఞప్తి ఉన్నది. ఆ విమోచన నాకు జ్ఞాపకం ఉన్నది.
Oh, I can remember that evening just before the sun went down.
పొద్దుగుంకు వేళ ఎలుగుబంటి ఒక దానిని పట్టుకునగా దానిని నేను చంపితిని. వాటికది ఎంతో గొప్ప విమోచన. నా గొర్రెల మంద నేను మేపుచుంటిని. ఆనాటి నా బాల్య దినాలను నేను గానము చేసిన స్తుతులు చిహ్నాలు నాకు జ్ఞప్తి ఉన్నవి. ఓ దేవా, ఆ స్థలానికి నన్ను చేర్చయ్యా. ఆ తొలి ప్రేమకు నన్ను చేర్చు. నన్న స్థానానికి మళ్ళీ పట్టించు. నా దుడ్డు గొర్రె నాకు దయచేయండి. నా గొర్రెల మంద నాకు మరలా ప్రసాదించండి. మరి తిరిగి నిన్ను ఆరాధించుటకు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి. కొన్ని మార్లు మనం అలా తలుస్తూ ఉంటాం, మనము యుద్ధ పోటీలో ఉన్నాము అని. ఏదో ఒకరి నెరవేర్పు కావలసి ఉన్నది. ఒకరైతే మనం పసివారము, ఈనాయనైతే ఎదిగిన వారము. యుద్ధం అనేది ఉన్నది సుమా. నాకొకటి గుర్తొస్తున్నది, రంపపొట్టు తడిచి నేలమేరించి ఉబ్బితే ప్రజలు పక్కపక్కలు వేస్తూ పెద్దగా కేకలు వేస్తారు. ప్రజలు నిలబట్టడానికైనా స్థలము దొరకదు. అయితే ఈ రోజు అలా కాదు, యుద్ధము జరుగుతూ ఉన్నది. ఓ, ఈ చిన్న బోధకుడైన విలియం బ్రెనహామ్ ఇక ఉండడు. మీరు ఒక దాన్ని ఉత్పత్తి చేయవలసి ఉన్నది. వ్యత్యాసకరమైనది ఒకటి రావలసి ఉన్నది. కాలం ముందుకు సాగిపోతుంది. యుద్ధం జరుగుతూ ఉన్నది. వేడి తీక్షణం ఎక్కువ అవుతున్నది. గ్రంథమందు వ్రాయబడిన ప్రతి ఒక్కరిలో శక్తి విడుదల కావలసి ఉన్నది. సమయం ఇప్పుడు వచ్చి ఉన్నది. ఎట్టి దిగ్భ్రమ భయభీతులతో ఉన్న దావీదు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు, ఇలా తలుస్తూ ఉన్నాడు. ఓ, ఈ రోజు ఎండ తీవ్రతగా ఉన్నది. ఇది భరించలేని ఎండ. ఒకవేళ ఈ దారిన సౌలు రావచ్చు, ఫిలిస్తీన్ ఆ దారిన రావచ్చు. సైన్యాన్ని నఖమకల చుట్టి ఉన్నారు. ఇక్కడ గుహ ముఖ ద్వారా మనం కూర్చున్నామే. అయినా అభిషేక తైలం నా మీద ఉన్నది కదా. ఓ దేవా, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? నాకు దాహం అవుతుంది. బెత్లెహేమ ముఖ ద్వారం వైపు అతని మనస్సు పయనిస్తూ ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. నీరు మరొక చోట దొరకదు. పాలస్తీనాలో కొన్ని చోట్ల మంచి నీరు దొరకదు తెలుసా? మురికి నీళ్లుంటవి. కొన్ని చోట్ల నీరు త్రాగితే జ్వరాలు, రకరకాల జబ్బులు వస్తవి. ఎక్కువ సున్నమున నీరు త్రాగితే నీవు చచ్చిపోతావు. బెత్లెహేమ్ పట్టణము ఆ దేశమంతటికి జలాతిశయం లాంటిది కూడా. బెత్లెహేమ్ నీరు లాంటి నీళ్లు మరొక చోట దొరకవు. బావిదిలా తలంచాడు. ఉదయాన్నే నా గొర్రెలను నేను తొలుకుని ఆ పురాతన బావి దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగేవాడను. ఆహా, ఎంత చల్లగా తీయగా ఉండును. దాహాన్ని త్వరగా చల్లార్చేది ఆ నీరే. ఆతని గొంతు ఎండిపోతుంటే కడుపు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు త్రాగితే నిరాశతో కేక వేస్తున్నాడు. ఆ దూరాలనున్న బెత్లెహేముకి వెళ్లి ఎవరైనా నీళ్లు కొంచెం తెగలరా? ఆ స్థలమందలి బాల్య దినాలను, గతకాల మంది విజయాలను జప్తు చేసుకుంటూ అగ్ని జ్వాల మధ్య కూర్చున్నవాడుగా ఉన్నాడతడు. ఓ, బెత్లెహేముకి వెళ్లి నీళ్లు తెగలరా అని కేక వేస్తున్నాడతడు. అతనితో ఉన్న యుద్ధ వీరులు అతని కోరికకు మరొక భాష్యం పలకటం లేదు. సముద్రుడా, అతనితో ఉన్న వారంతా అతని హృదయపూర్తిగా ప్రేమించిన వారే. అల్పమైన అతని కోరిక వారికి ఒక ఆజ్ఞ ఉన్నది. బలశూలైన ముగ్గురు యుద్ధ వీరులు తమ ఖడ్గాలు దూసి గుడారంలో నుండి బయటికి వచ్చి 25 మైళ్ళ ప్రయాణికై బయలు వెళ్లారు. దావీదులా తలంచి ఉండవచ్చు. వారు ఎక్కడికి వెళ్తారు? వారు చేసిన పనేంటి అని ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఎక్కడికి వెళ్లి ఉండుంటారు? వారి ప్రాణానికి అపాయం జరుగుతుందని వారికి తెలుసా? 25 మైళ్ళ ప్రయాణములో ఆ యోధులు మరణ కోణ మధ్య ప్రయాణము సాగించాలి. విరోధులకు మరుగైన చోట్ల దాగి ఉండాలి. కత్తులు తలతలాడించుకుంటూ డాళ్లు మూతలతో వెళ్లాలి. అయితే వారి బాంధవుడు, వారి సహోదరుడు రాజు కాగలడు. అతనికి నీళ్లు కావాలి. ఓ సోదరుడా, నేడు దినాల్లోని యుద్ధ వీరుడు వారికి గల ఆచార కర్మలు, అపనమ్మకాలు, అవిశ్వాసులు ఛేదించి వేయటకు ఇష్టపడుతున్నారా? ఆయన సన్నిధిలో రూపాంతరం పొంది ఆయన కోరికలు నెరవేర్చడానికి ఆశపడుతున్నారా? నీ చిన్న కోరికలు, అది ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు, మారుమూల కావచ్చు, మరొకటి కావచ్చు, నీ చిన్న కోరిక ప్రభువా, అదే నాకు పరమాజ్ఞ అవుతుంది. మరణం నాకు అది లెక్కలేదు. గొప్ప పేరు ఖాతలు నాకు నేనుగా రిక్తులను ప్రభువా, నీ కోరికలు నెరవేరుస్తాను. ఆయన వారైన ఆయన యుద్ధ వీరుల నిర్ణయం అది. వాడు నన్ను హోలీ రోల్ అని పిలిచినప్పటికీ, నా పేరును దూషణ పాలు చేసినప్పటికీ, బజార్లో వాడు నన్ను పట్టుకుని తన్నినప్పటికీ, అది నాకు ఎన్నదగినది కాదు. నీ ఆశయే మాకు ఆజ్ఞయింతున్నది. నిజమైన యుద్ధ వీరుడు అలాగుండాలి. మరి ఏం చేశారు? బావి దగ్గరకు చేరే వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. చేదతో నీరు చెదుకున్నారు. వారు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కుడి ఎడమలు యుద్ధం చేస్తూ తిరిగి దావీదు దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువా పుచ్చుకొనండి అని అన్నారు. అయ్యో ఏంటి, తిరస్కారం ఉందిన ఒక వ్యక్తి, సంఘము చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, రాజు చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, ఫిలిస్తీన్ల చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, చెప్పాలంటే అందరి చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి. అయితే అతను వెంబడించిన చిన్న గుంపుకు కాబోతున్న రాజు అతడే అని వారు ఎదిగి ఉన్నారు. మరి నేటి దినాలలో మనం గొప్ప గొప్ప సంగీతగానం చేస్తాము, పెద్ద గురువుల నిర్మాణం చేస్తాము, ఏవో శ్లోకాలు వల్లిస్తూ ఆయన స్తుతి చేస్తాము. అయితే ఏసన్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాన్ని బోధించుచు మీ హృదయాలను దూరముగా ఉంచినారు. అశుద్ధాత్మ వారి సంఘం లేక వచ్చి ఏమైనా తెలియచేస్తే, యేసుక్రీస్తు యొక్క సన్నిధిని తెలియచేస్తూ ఉంటే తలుపు అవతలకు నిన్ను తన్నివేస్తారు. వ్యర్థముగా మీరు నన్ను ఆరాధిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అయితే అది వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులలో వ్యర్థ ఆరాధన చేస్తున్నారు. అయితే ఆయన విశ్వాసం వచ్చిన యుద్ధ వీరులు ఉన్నారు, అలానే ప్రక్కన నిలబడిన యుద్ధ వీరులు కూడా ఉన్నారు. దూరమైన బెత్లెహేం వరకు వెళ్లిన ఆ యుద్ధ వీరుల వలె ఆత్మ వివేచన గల యుద్ధ నిపుణులు ఉన్నారు, అది నిశ్చయం. చూడు, దావీదు ఆ చేద నీళ్లు తీసుకుని వాటి వైపు చూశాడు. బైబిల్ ఇలా చెప్తుంది, అతడు ఆ నీటిని నేలపై పారబోసెను అని. అతడు ఇలాగ చెప్తున్నాడు, ప్రభువా అవి నేను త్రాగకుండా నాకు దురవగును కాక. ఎందుచేతనంటే నా యోధులు నేను త్రాగుడు కొరకై అంత దూరానికి వెళ్లి తమ ప్రాణాలు తెగించి ఈ నీళ్లు నా కొరకు తెచ్చారు. ఇది నరుని రక్తము, నేను దీనిని పుచ్చుకున్నాను. అంత దూర ప్రాంతానికి వెళ్లి తమ ప్రాణాలు తెగించి శత్రు ధ్రువాన్ని ఛేదించి ఈ తీయని నీటిని తెచ్చున్నారు. దావీదు దానిని ప్రభువులకు స్వేచ్ఛార్పణగా నేలపై పడబోశాడు. అది మరేమి కాదు కాని లేఖనములు నెరవేర్పుకై అలా జరిగినది. యేసు బెత్లెహేమును వచ్చిన జీవాహారమై ఉన్నాడు, ఆయన జీవ జలమై కూడా ఉన్నాడు, వాస్తవమే. అయితే ఆయన ఏమి చేశాడు? ఆయన దావీదుకును మరియు యోధులకును సూచన ఉంటున్నాడు. ఎందువల్లంటే ఆయన రాజయున్నాడు కనుక. మరి శత్రు బలమును ఛేదింపవచ్చిన యుద్ధ వీరుడై ఉన్నాడు. ఆమేన్. మరణమును నరకమును సమాధిని ఆయన జయించి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దాని నెరవేర్పుకై తన సొంత రక్తమును కుమ్మరించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించను. ఆయన విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్యజీవం పొందినట్లుగా పోలేకటువంటి నీటిని ఆయన ఇవ్వలేదు, కాని ఆయన జలము ఊటై ఉన్నాడు, లేకుంటే నాశనమే. ఎవరికనిగా నశించు ప్రజలు జీవం పొందిన కొరకై. అది ఎలాగ చేశాడు? తన సొంత రక్తమును ధారపోయడం ద్వారానే. ఏదో అపాయము జరగగా కారిపోవటం వల్ల కాదండి, కల్వరిలో ఉచితముగా ధారపోశాడు. శత్రు యొక్క సకల బంధకములను ఛేదించడం ద్వారా ప్రపంచమంతరికి రొట్టెల గంపగా ఉండిన కొరకై తన రక్తమైన ప్రాణమును ధారపోశాడు. ఇమ్మానుయేలు నరమల నుండి కారిన రక్తముతో ఊట నింపబడగా పాపులు ఆ ఊట వరదలో మునిగినప్పుడు వారి నేరముల మరకలు తొలగించబడెను. అందుచేత ఆయన బెత్లెహేములో జన్మించాడు. అందుచేత ఆయన జీవహారము కనుక ఆహార కేంద్రమైన ఆ తావు నుండి ఆయన రావలసి ఉండెను. జీవజలముల నిధి ఆయనే, ఆ స్థలము కూడా నీటికి కేంద్రమై ఉండెను. యేసులోనే జీవహారమును జీవ జలము ఊటయు ఉంది. కనుక ఆయన బెత్లెహేము నుండే జన్మించవలసి వచ్చెను. యూదాదేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. నీవు కేవలము అల్పమైన దానవు, నీవు చాలా కొద్ది దానవు. అయితే యుగముల నుండి యుగములను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. ఆయన కూర్చున్న ముందుగా పలికినవన్నీ నిత్యము నిలుచును, తరతరములో ఉండును. అందుకని యూదాదేశు బెత్లెహేమునందు ఆయన జన్మించాడు. అది ఆయనకు ఉయ్యాల లాంటిది. మరి నా సహోదరుడా, ఈనాడు ఆయన నిన్నుగా నీ హృదయాన్ని ఆయన పాన్పు స్థలంగా చేసుకోవాలని ఆశిస్తున్నాడు. నశించుతున్న ప్రజలకు నీ ద్వారా జీవ జలములను చేకూర్చాలని, ఆకలి కొనిన వారికి జీవాహారము నీ ద్వారా ఇవ్వాలని. ఆయనే జీవాహారము జీవ జలమునై ఉన్నాడు. నరుడు బ్రతికడగలకు జలము ఆహారము ఎంత అవసరమైన వస్తువులు, ఇది నిజము. ఆయన వాగ్దానం ఇది. ఒక్క నిమిషం తల్లొంచండి. అలా చేయడం ద్వారా మనము ఏక గమనము కలిగి ఉండాలని ఆశిస్తున్నాను.
ఏ ప్రాతకాల వేళలో
ఎప్పుడైనా నీవు బెత్లెహేములో ఉన్నావా?
If you have never been to Bethlehem,
నీవు బెత్లెహేములో లేనట్లయితే,
it was called Ephraim of Bethlehem.
ఎఫ్రాతాలోని బెత్లెహేము అని కూడా పిలువబడుతుంది.
Ephrath means a root.
ఎఫ్రాతా అనగా వేరు అని అర్థము. ఇది HAMP హెంప్ అనే మాట నుండి పుట్టినది. అర్థము చిగురు వేరు అని అర్థం.
And the old ancient
పురాతన కాలమందు ఈ ఎఫ్రాత్ అనే జిల్లా ఉన్నది. దాని భావము జీవమునకు ఆరంభము అని అర్థము. క్రీస్తు లాగా చెప్పారు, మీరు నాయందు నిలిచినట్లయితే నేను ద్రాక్ష వల్లనే మీరు తీగలు, ఆయనే సర్వ ప్రాణులకు ఆధార సంభూతుడు. ఎఫ్రాతయందలి బెత్లెహేముకు మీరు ఇంకనూ రానట్లయితే ఈ ఉదయవేళలో రండి, ఆయన్ను స్వీకరించండి. ఆయన మీ పాపాలను క్షమించగలడు. ఆయన వైపు మీ చేయి చాపి ప్రభువైన దేవా నన్ను కరుణించండి అని యేసు నా హృదయములోకి రండిని నేను ఆహ్వానిస్తున్నాను. జీవాహారము జీవజలమైన బెత్లెహేముకు నీలోకి వస్తున్నాను. ఆయన సకీయ రక్షణుడుగా నేను అంగీకరించుతున్నాను. ఆ వెనకాలనున్న ఆ యవనస్తుడు, దేవుని దీవించునుగాక, ప్రభు నిన్ను దీవించునుగాక, చిన్నవాడా ప్రభు నిన్ను దీవించునుగాక, నేనున్నాను రిక్త హస్తాలతో నిలబడి ఉన్నానని చెప్పగలవా? దప్పికొనుచున్నాను, నా గొంతుకు ఎండిపోయినది, ఎక్కడికెక్కడో తిరిగి తిరిగి వేసారిపోయాను. నేనిప్పుడు నిజ జీవమును కనుగొన్నాను, సంఘాలతో చేరాను అని ఇలాగెవరో చెప్పిన వారున్నారా? సహోదరి, దేవుని దీవించునుగాక. సంఘాల్లో చేరాను, తెలుసుకుంటానిక ఏమేమో చేశాను సహోదర బ్రహ్మ. ఆ జీవ జలపు ఊటను నేనింతవరకు రుచి చూడలేదు. ప్రభువా, దాన్ని స్వీకరించుకుని నేను వస్తున్నాను. ఆయన నీ కొరక ఇక్కడ ఉన్నాడు. కేవలం నీ చేతితే చాలు. ప్రభువా, నేనున్నాను, నేను అవసరత కలిగి ఉన్నాను, వేచి ఉన్నాను. దేవుడు మన దీవించునుగాక ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువైన దేవా, వచ్చిరాని ఈ చిన్న వర్తమానం లేఖన భాగాల నుండి తదానుకూలమైన పోలికల నుండి విశదీకరించబడి ఉన్నది. నీవు దాన్ని భద్రపరచము. జ్ఞానులకు వివేకులకు అది మరుగుపరచబడి మత్స్యబాలు నేర్చుకోవటకది బహిర్గతమై ఉండవచ్చు. అన్నింటిలో కూడా చిన్నదైన ఆ బెత్లెహేము ఎలాగో ప్రవక్తులు చెప్పిన రీతిగా ప్రధానులోని ఎంత మాత్రమును అల్పమైన దానము కాదు అని అయితే, పుట్టింపులైన ఆ స్థలంలో ఉండి ఇస్రాయల్ అధిపతిని ప్రభు అయిన దేవుడు పుట్టించుటకు ఆయనకు ఎలాగ ప్రీతికరమాయనో, ప్రభుల దేవా, ఎర్రని తొగరు దారం వలన కడగబడిన జీవ జలము గల ప్రభు అయిన యేసుకు రక్తం వల్ల చిన్న గుంపును ప్రపంచంలో ఏదో ఒక చోట నుండి నీవు మరలా పుట్టించగలవు. క్రీస్తు కొరకై ప్రపంచాన్ని ఇనుప దండముతో ఆయన ఏలును. అందువల్ల దేవా, ఇక్కడ చేయడమా అందరిపైన నీ యొక్క కరికరమును కనపరచమని ప్రార్థిస్తున్నాను. మేము నీ బెత్లెహేముకు చేరుదుము కాక. ఓ సద్భక్తులారా, బెత్లెహేముకు రండి అని మేము పాడుచుందుము. ప్రభువా, ఒకప్పుడు గుర్తుగా ఉన్న ఆ చిన్న పట్టణంలోకి వెళ్ళటం కాదు, కానీ దేవుని జీవాహారము జీవజలమైన యేసుక్రీస్తులోకి ప్రవేశించడం వాస్తవాన్ని వారు గుర్తిరుగుదురు కాక. అలాంటి వారిని మీ రాజ్యంలోనికి స్వీకరించండి ప్రభువా. ఎందువల్లంటే వారి యొక్క విశ్వాసం వలననే వారు మిమ్మల్ని చేర్చుకునేది. వారి యొక్క విశ్వాసం వలనే వారు తమ చేతులు పైకెత్తిరి. వారి విశ్వాసం వలనే నీవు వారిని చేర్చుకుంటావని నా నమ్మకము. ప్రభువా, బెత్లెహేములోనే వారిని భద్రపరచుము. నయోవేలే చెదిరిపోకుండా బెత్లెహేములోనే వారు ఉన్నట్లుగా వారిని కనికరించండి. కష్ట కాలాలు వారికి ఎదురైతే బెత్లెహేములోనే వారు ఉందరు కాక. ఎన్నటికని అక్కడే ఉన్నట్లు వారిని కనికరించండి. నీవు కనికరము చూపుమని గాయములతోనూ వ్యాధులతోనూ ఉన్నవారిని నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను. వారి కొరకై నీ యొక్క స్వస్థత కార్యము కొరకై వారు ఇక్కడ ఉన్నారు. ఓ ప్రభువా, పోగొట్టుకున్న తన మహిమను తిరిగి బెత్లెహేమునకు అనుగ్రహించావు. ఆమె వ్యాధితో ఉన్నప్పుడు అనగా కృంగిన స్థితిలో ఆమె ఉన్నప్పుడు నీవు ఆమెను బాగు చేసేవి. ఆమె స్థితిని ఆమెకు అనుగ్రహించి నయోమిని యవన కాలం ముందు తిరిగి తొడుకొని వచ్చేవి. ఇప్పుడు కూడా నయోవేలే అవసరంలో ఉన్న వారిని తీసుకుని రండి. అవసరతలో ఉన్న వారి ఇక్కడ ఉన్న వారందరిని, ఓ దేవా, ప్రభువా, ఇది యవన కాలమై ఉన్నది. మేము చూచిన ఆ గొప్ప యవన రొట్టె కొండపై నుండి శత్రు స్థానములకు దొల్లి వస్తుంది. ఓ ప్రభువైన దేవా, ఆ గొప్ప యవన రొట్టెను ఈ భవనంలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము. పాపముతోనూ వ్యాధులతో ఉన్న ప్రజలకు ఆ రొట్టె ఒక పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అయి దైవిక సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. ప్రభువా, అది నా స్వంత అనుభవంగా నేను లభిస్తున్నాను. నీవెంతో సమీపంగా అతి సమీపంగా ఉన్నావని వ్యక్తిగతంగా నీ సన్నిధిని నేను తెలుసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందుచేత మనుషుడి కోసం నేను చెప్పట్లేదు. నీవు మనిషి హృదయం ఎరిగిన వాడవు. ఈ ప్రాతకాల వేళలో ఆనాటి యుద్ధ వేళ వలె ఇలాగైనా దర్శనం పట్టుకుంటుకై నేను ప్రార్థిస్తున్నాను. నగా నీ యొక్క గొప్పతనమును, నీ మహోన్నత శక్తిని, నీ గొప్ప సన్నిధిని, నీవు దేవుని కుమారుడు అని, రాజు అని, అభిశక్తుడు అని, నీవు నీవే ఉన్నావని, నీవు మా మధ్య ఉన్నావని దీనిని వారి క్షుణ్ణంగా తమ ఆత్మలో గ్రహించి వారి బాధ నుండి స్వస్థనుందా నేను ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వీటిని నీ యొద్దకు తీసుకుని వస్తున్నాను. ఆమేన్. నేను ఆయన విశ్వాసముతున్నాను. ఆయన మాటలు, ఆయన మాటల్లోని ప్రతి భాగమును ఆత్మ ఆవేశం వలన కలిగిన వాడిని నేను నమ్ముతున్నాను. నేను యువతిని అని కాదు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని, నిత్యము ఉన్నవాడై ఉన్నాడని ఆయన నేను నమ్ముతున్నాను. మధ్యల మధ్య ఆయన ఉన్నాడని నేను ఇప్పుడే నమ్ముతున్నాను. చేతులెత్తిన మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మిత్తు సంఘమును తెలుసుకోనండి. మీరు దేవునికి ప్రార్థించి మీ పాపములు కడుక్కొని ఆయన రాకను విశ్వసించి ఆయన తన రెండవ రాకల్లో ఆయన చూడగలమని నమ్మిన వారు, అవసరంలో ఉన్న వారి అక్కలు తీర్చుటకు, ఇక్కడ రోగులు స్వస్థపరచుటకు ఆయన సన్నిధి సమీపంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఒక్కరి వెంబడి ఒకరికి ప్రార్థన చేయని అవసరం లేదు. గత రాత్రి జరిగిన విషయమేంటో ప్రజలకు నేను తెలియచేశాను. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక యవనస్తుడు కొన్ని దినాల నుండి పడకలోనే ఉంటున్నాడు. అతను నా వైపే చూస్తున్నాడు. అతని గొంతుగా బాచి ఆహారం పుచ్చుకోవడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్నాడు. చాలా జ్వరంతో వస్తుందట. అతను తన అమ్మా నాన్నతో ఇలా చెప్పాడు, తన బెనహాం వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆయన కొరకు ఎవరైనా పంపండి అన్నాడు. నేను చాలా పనుల్లో ఉన్నాను కనుక నన్ను త్వరపెట్టుకు వారికి ఇష్టం లేదు. ఎవరో నన్ను వారింటికి నడిపించారు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ యవనస్తుని దగ్గరికి ఒక ప్లేటు తీసుకుని వస్తున్నారు. కోడిగుడ్డు, మరికొన్ని ఉడకబెట్టిన చిక్కుడు మొదలగిన మింగటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని పళ్ళన్నీ వాచి చీవు వస్తుంది కనుక గొంతులో వేలు పెట్టుకుని మింగుతున్నాడు. వేలు పెట్టి గొంతులోకి నెట్టుకుంటున్నాడు. అతను మింగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి లేక రెండు విత్తనాలు మాత్రం భుజింపగలిగాడు. ఇంకా వేలు పడలేదు, కట్టివేశాడు. నేను అక్కడే కూర్చున్నాను, ప్రార్థన చేయలేదు. ఏదో కొంత జరుగుతుంది, జరిగేవన్నీ అందరితో చెప్పకూడదు. నేను అన్నాను, ప్రభువా ప్రభువా, ఇది సంవత్సరం ముగింపు దినాలి, ఒకటి వస్తుంది, అది క్రొత్తది. ఇదా ప్రభువా, నా హృదయంలో నేను అలా అనుకుంటున్నప్పుడు నీవిక్కడ ఉన్నావు అది నాకు తెలుసు అని నా హృదయంలో తలస్తున్నప్పుడు ఆ యవనస్తుడు కొద్ది కొద్దిగా నీటంతా భుజించాడు. తన కారు ఎక్కి వెళ్లిపోయాడు. చూడండి, ఆయన దేవుడు, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. ఇప్పుడున్న రీతిగానే ఆయన సన్నిధి ఉంటున్నది. గత దినాన వారి అధునాతనమైన బొమ్మను తీశారు. నేను ఆయన చూచి నిలబడి ఉన్నాను. నేను చూచి ఇలాగనుకున్నాను, నేను ప్రభు యొక్క దూతను చూశాను, ఇది ఎంత అద్భుతం అది నాకు తెలుసు. దీనిని ఆయన తీసుకుని తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నిద్ర మేలుకొలిపి దాని యొక్క భావం ఏంటో వివరించారు. నేనడుచుకుని అనేక విషయాలు సరదాగా కవచం మొదలగు వాటిని గుర్చి ఆయన నాకు వివరించాడు. నేను వెళ్లి చూశాను, అది అక్కడ ఉన్నది. ముందు ఎన్నడి కూడా దాన్ని నేను చూడలేదు. ఓ, నాకు ఎటువంటి ఆదరణ కలిగినదో ఉన్నాడని నేను ఎదుగుట ద్వారా నాకెంతటి ఓదార్పు ఆదరణ కలిగినదో. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయటకు ప్రభు సన్నిధి అక్కడ ఉన్నది. రోగులకు స్వస్థత ఇవ్వడానికి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. పాపులను పశ్చాత్తాపము కలిగించడానికి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన సన్నిధి ఆయన ప్రజల మధ్య ఉన్నది. సమృద్ధి జీవాహారము జీవ జలముల దేవుని యొక్క బెత్లెహేము ఆయనే. భుజించి సదాకాలము సజీవులుగా ఉంటుంది కొరకై అటువంటి స్థలములకు మనం వచ్చున్నామంటే అది నాకెంతో ఆనందం. మరి మీకు దేవుడి మనం దీవించనుగాక. సోదరుడా, మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక నిమిషం నిలబడదాము. మన నిష్క్రమణ పాట యేసు నామము కలిగిండు అను పాట పాడుకుందాం. మీలో ఎంతమంది ప్రభును ప్రేమిస్తున్నారో మీ చేయి చూపండి. మీ చేయి పైకెత్తిన వారు, చేయి దించి మీ ప్రక్కన నిలబడిన వారితో కరస్పర్శ చేయండి. దేవునిను దీవించునుగాక యాత్రికుడా, దేవునిను దీవించునుగాక అని చెప్పి వెళ్ళండి. సరిగా ఉండండి. అలాగ చేయడం వల్ల మీరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్న వారు అవుతారు. అవునా? ఆకాశ వైపు చూచు. ఇప్పుడు మనం ఆ పాట పాడుకుందాం.
Precious name, oh, how sweet, oh.